कृष्ण कृष्ण हरे 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 राम। ज्ञानार्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्या प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुदीनतारिणं। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అంటే ఇస్కాన్లోనే కాదు బయట ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ద ఎక్కువ చర్చించుకునే ఒక టాపిక్ ఒక 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 స్టోరీ దాని గురించి మనం చర్చించుకోబోతున్నాము. అదే సముద్ర మంథన లీల, దాన్నే తెలుగులో క్షీరసాగర మంథనం లీల అని చెప్తారు. సో మనము ఈ యొక్క స్టోరీ దీన్ని మనము మామూలుగా స్టోరీ ఫార్మాట్ లో కాకుండా దాని నుంచి మనము విలువైన ఎన్నో లెసన్స్ మనం తెలుసుకోబోతున్నాము సిద్ధాంత పరంగా కూడా. కాబట్టి మనం చాలా నింపాదిగా దీన్ని మనం ఒక మూడు భాగాలుగా మనము చర్చించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. సో భాగవతం ఈ యొక్క మనం చర్చించుకోబోతున్న ఈ సముద్ర మంథన లీల భాగవతం 8వ స్కందంలో వస్తుంది. సో అగైన్ చాలా మంది ఓ ఈ స్టోరీస్ అన్ని నిజంగా అయ్యాయా అలా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో చాలావి మనకి ఊహకి అందని విధంగా ఊహాతీతంగా ఉంటాయి. కాబట్టి సగటు మనిషి ఎలా ఆలోచిస్తారంటే నూతిలో కప్పవలే తన కంటికి ఏది కనిపిస్తుందో అదే నిజం అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి వారికి ఇటువంటి లీలను విన్నప్పుడు ఇదేదో అంటే దాన్ని అలగోరికల్ ఒక అలంకారం అన్న ఆ రకమైన స్టోరీస్ అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఏంటంటే వాస్తవమైన చరిత్ర, రైట్? భాగవతంలో మనం 8వ స్కందంలో చూసినట్లయితే అంటే నేను ఫిలాసఫీ కూడా చెప్పాలనుకుంటున్నాను. బికాస్ మనం ఒకటి విన్నాము అంటే అది ఏ విధంగా అది వాస్తవము, అది ఫిక్షన్ కాదు, ఇది హిస్టరీ. హిస్టరీ వేరు, ఫిక్షన్ వేరు, ఈ రెండింటికి తేడా మనం తెలుసుకోవాలి. కాబట్టి అది మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మనం అది కేవలం భక్తుల నుంచి విన్నప్పుడు మాత్రమే, ఎవరికైతే భాగవతం మీద సరైన అవగాహన ఉంటుందో వారి నుంచి విన్నప్పుడు మాత్రమే మనం ఇటువంటి లీలలు అనేది కేవలము ఒక స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఏ విధంగా ఇది నిజంగా జరిగిన సంఘటన అనేది మనం తెలుసుకుంటామన్నమాట. సో ఇప్పుడు ఈ సముద్ర మంథన లీల అనే విషయం భాగవతంలో ఎందుకు చర్చకి వస్తుంది అనే విషయం తీసుకున్నట్లయితే చూడండి, భాగవతంలో సుఖదేవ గోస్వామి పరీక్షితుల మధ్య సంవాదం జరుగుతూ ఉంటుంది. మరి అందరికి తెలిసిందే, అది 7 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. సో అలా అలా ముందుకు వెళ్తున్న కొద్దీ టాపిక్స్ లో సీరియస్నెస్ అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో సో ఇట్స్ ఆల్ అబౌట్ భాగవతం ఇస్ అబౌట్ వాట్ భగవంతుడు మరియు భగవంతుని యొక్క సృష్టి, రైట్? సర్గ విసర్గ స్థాన పోషణ ఉతయ మన్వంతర ఈశాను కథ నిరోధ ముక్తి ఆశ్రయ ఇవి ఇవి 10 విషయాలు అనమాట. ఫస్ట్ రెండండి, సర్గ విసర్గ అంటే ఈ యొక్క ప్రథమ సృష్టి మరి ద్వితీయ సృష్టి, నెక్స్ట్ భగవంతుని యొక్క గొప్పతనము, తర్వాత భగవంతుని సృష్టిలో శుద్ధ భక్తులకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. సో అందులో భాగంగా ఈ యొక్క మనువుల యొక్క చరిత్ర గురించి పరిస్థితులు అడుగుతాడు అనమాట. ఎందుకు అంటే భాగవతం అనేది ఏంటది, వాస్తవంగా కేవలం భక్తి భక్త భగవాన్, భగవంతుడు భక్తుడు మరియు భక్తి, ఈ 3 విషయాల గురించి చర్చ. అది నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో భగవంతుడు భక్తుడు మరియు భక్తి యాజ్ ఎ సెడ్. సో నౌ ద థింగ్ ఇస్ బయట వాళ్ళకి చర్చించుకోవడానికి వందల కొద్ది విషయాలు ఉంటాయి. సో భక్తులు అనేవాళ్ళు ఏం చర్చించుకుంటారు? భక్తుల యొక్క జీవితాల గురించి చర్చించుకుంటారు, గొప్ప వ్యక్తుల గురించి, ఆచార్యుల గురించి. తద్వారా ఆటోమేటిక్ గా ఆ వైష్ణవ తత్వం మొత్తం కూడా భక్తుల యొక్క జీవితం ద్వారా బయట తెలుస్తుంది. ఏదైనా ప్రభుపాద గురించి చర్చించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వైష్ణవులు ఉండాల్సిన 26 లక్షణములు కూడా ప్రభుపాద జీవ చరిత్రలో అవన్నీ ఆటోమేటిక్ గా మనకు కనిపిస్తాయి. సో అదే విధంగా పరీక్షితుడు మనువుల గురించి అడుగుతారని, ఫస్ట్ మనువు స్వయంభువ మను. సో సింపుల్ చెప్పాలంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 1000 కల్పాలు, 1000 దివ్యయుగాలు ఉంటాయి కదా. సో ఒక రోజు 1000 దివ్యయుగాలు ఉంటాయి, అందులో 14 మనువులు మారుతారనమాట. అంటే ఒక్క బ్రహ్మదేవుడు ఒక్క రోజులో 14 మను అనేది పొజిషన్, 14 మనువులు ఉంటారనమాట. స్వయంభవ, స్వారోచిష, తర్వాత ప్రస్తుతము వైవస్విత మను, రైట్, రోమచ మను, ఇలాగ చాలాగా మనుషులు ఉంటారు. ఆ 14 మనుల యొక్క లెక్క కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతం 7వ మను నడుస్తుంది, అలాగ 14 మనుల యొక్క పేర్లు కూడా భాగవతంలో ఉంటాయి. సో ఒక్కొక్క మను గురించి, చరిత్ర గురించి అడుగుతారు. అడిగినప్పుడు ఫస్ట్ స్వయంభూ మన చరిత్ర గురించి అడిగినప్పుడు, స్వయంభూ మన చరిత్ర విషయం వచ్చినప్పుడు అది 3వ స్కందం, 4వ స్కందం, రైట్, 5, 6 స్కందాలు, వాటిల్లో స్వయంభూ మన అతని సమయంలో జరిగిన లీలల గురించి, భగవంతుడి అవతారాల గురించి వస్తుంది. తర్వాత 2వ మను, 3వ మను, 4వ మను, అసలు 4వ మను సమయంలోనే ఈ యొక్క గజేంద్ర మోక్షం అనేది వస్తుంది, రైట్. సో తర్వాత 5వ మను, 6వ మను. సో ఈ 6వ మను సందర్భంలో భగవంతుడు అజిత కింద అవతరిస్తాడు అనమాట. విష్ణువు ప్రతి మను సమయంలో భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. సో ఆ అవతారం పేరు అజిత అని చెప్పి. సో అజిత అనే అవతారం చేసిన విశేష లీల ఏమిటి అంటే సముద్రమంతన లీల. కాబట్టి అంటే ఒక్కొక్క పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే, సరే ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ పాలన అనేది విధించింది ఇందిరాగాంధీ. సో ఇప్పుడు మన హిస్టరీ బుక్స్ చదువుకున్నప్పుడు, సో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఆవిడ విధించిన ఎమర్జెన్సీ పాలన గురించి డిస్కషన్ వస్తుంది. ప్రధానమంత్రి మోదీ గురించి డిస్కస్ చేసి వచ్చినప్పుడు అతను ఏ విధంగా ఆర్టికల్లను 370 ఏదో కాశ్మీర్ లో తన ఆర్టికల్ 370 బ్యాన్ చేశాడు, దాని గురించి చర్చకు వస్తుంది. సో అదే విధంగా, సో ఒక గొప్ప వ్యక్తి గురించి, సో ఒక్కొక్క మనలో భగవంతుడు ఒక్కొక్క విధంగా అవతరించాడు. కాబట్టి భగవంతుడు 6వ మను సందర్భంలో అజిత కింద అవతరించినప్పుడు అతను చేసిన లీలలో విశిష్టమైన లీల అంటే సముద్రమంతన లీల. సో ఆ లీల గురించి విస్తారంగా వివరించండి నాకు, అంటే పరిశుద్ధికి ఆ లీల గురించి ఆల్రెడీ తెలుసు. సో ఎందుకు దేవతలు రాక్షసులు కలిశారు, ఎందుకు సముద్రం అది అమృతం ఎలా వచ్చింది, ఎందుకు దేవతలకు మాత్రమే అమృతం పంచడం జరిగింది, ఎందుకు రాక్షసులకు అమృతం పంచలేదు, ఎందుకు భగవంతుడు పక్షపాతంగా వ్యవహరించాడు, ఈ విధమైన ప్రశ్నలు పరీక్షితులు సుఖదేవ గోస్వామిని అడుగుతారనమాట. సో యూ అండర్స్టాండింగ్. సో భాగవతంలో మనం ఇప్పుడు చర్చలు, అంటే ఇప్పుడు భాగవత కథలు అనే పుస్తకంలో కథల రూపంలో వస్తుంది, కానీ భాగవతాన్ని మనం యాక్చువల్గా క్షుణ్ణంగా చదివితే ఒక లీల గురించి వచ్చినప్పుడు ఆ లీల యొక్క ముందు ముందు విషయాలు, తర్వాత విషయాలు కూడా వస్తాయి. సో ఈ సముద్రమంతన లీల అనేది మనకి బయట 100 మందికి, 100ల మంది కథాకారులు చెప్పుకుంటూ ఉంటారు, బట్ వాస్తవానికి ఏంటది, చాలా మంది దాని ఒక ఎలగారి కింద చెప్తారు అనమాట, అంటే అదొక కల్పిత కథ కింద. కానీ వాస్తవానికి ఏంటి, అది భగవంతుడు తన యొక్క అవతారంలో చేసిన ఒక దివ్య లీల. ఆ లీల ద్వారా అల్టిమేట్ గా భగవంతుడు ఏం చేసినా సరే దుష్ట శిక్షణ, దుష్ట సంరక్షణ. సో అదే ఈ లీల కూడా అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. కానీ ఈ లీల అనేది, ఈ లీలలో భగవంతుడు అంటే చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ పాస్ట్ టైమ్స్, అంటే భాగవతంలో లీలల్లో వన్ ఆఫ్ ద చాలా ఫేమస్ లీల సముద్రమంతన. చాలా చాలా అది వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది, ప్లస్ అది సరిగైన వైష్ణవుల నుంచి నేర్చుకున్నప్పుడు చాలా విషయాలు మనము దాని నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క సముద్రమంతన లీల గురించి చర్చించే ముందు అసలు ఆ లీలకి దారి తీసిన కారణాలు మనం తెలుసుకుందాము. ఒకనొక సందర్భంలో మనం చెప్తున్నట్టుగా ఈ 6వ మను పేరు రైవత అనుకుంటాను. సో ప్రస్తుతం ఉన్న మను పేరు మనం ప్రస్తుతం ఉన్నప్పుడు, మనం ప్రస్తుతం కూడా మన కలియుగంలో ఉన్నాం అవునా కదా. సో ఒక్కొక్క మను సందర్భంలో, ఒక్కొక్క మను అంటే 71 దివ్యయుగాలు, అంటే 71 సత్యయుగాలు, 71 త్రేతాయుగాలు, 71 ద్వాపరయుగాలు, 71 కలియుగాలు. సో అంటే ఒక మను పీరియడ్ లో ఇన్ అవుతాయి అనమాట, అతని యొక్క పొజిషన్ టెన్యూర్ లో. సో అందులో మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. సో మనం ఉండే మను పేరు వైవస్విత మను. అతని కన్నా ఉన్న మను పేరు రైవత మను. సో ఆరో మను, ఐఎమ్ నాట్ రాంగ్, అంటే అతను ఐదో ఆరో గుర్తు తెలియదు, బట్ ఐ థింక్ ఇట్స్ సిక్స్త్ మను. సో రైవత మను సందర్భంలో జరిగిన లీల, ఆ టైంలో జరిగిన స్టోరీ ఇది. అండ్ ప్రతి మనుకి దేవతలు సప్తర్షులు ఇంద్ర అందరూ మారుతూ ఉంటారు అనమాట. అవన్నీ పోస్ట్ క్వశ్చన్స్, ఆ ఇన్ఫర్మేషన్ మీకు క్లాస్ మధ్యలో ఇంకా డీటెయిల్ ఇస్తూ ఉంటాను. సో అతని ఆ మను టైంలో ఉన్న ఇంద్ర దట్ పోస్ట్, ఆ ఇంద్రుడు ఒక సందర్భంలో తన యొక్క వాహనం ఐరావతం మీద టీవీగా వెళ్తూ ఉన్నప్పుడు అతనికి దుర్వాసముని తారసపడతాడు. అండ్ దుర్వాసముని గొప్ప ఋషి, కానీ అంటే దుర్వాసముని అతని యొక్క అంటే గ్రేట్ ఆస్ట్రేయర్, ఆస్ట్రేయర్ అంటే చాలా గొప్ప త్యాగి. ఇన్ జనరల్ గా త్యాగులకి హృదయంలో కోపం వచ్చి ఉంటుంది. సో దుర్వాసమునికి స్వాభావికంగానే ముక్కు మీద కోపం ఉంటుంది అనమాట. కానీ గొప్ప బ్రాహ్మణుడు, తేజ సంపన్నుడు. ఎప్పుడైతే అతను ఇంద్రుణ్ణి అలాగా హుందాగా ఐరావతం మీద వస్తువులను చూస్తూ ఉంటారో దుర్వాసముని చాలా ఆనందపడతాడు అనమాట. దుర్వాసముని ఏమి అసూయపడ్డ, ఈ రోజుల్లో ఒక వ్యక్తికి అందరం ఉంటే అతను ఎంత కష్టపడి అందరం ఎక్కాడు, అతని యోగ్యత ఏంటి అని మనం ఆలోచించము. అతనికే ఎందుకు, నాకెందుకు లేదు, అతను అంత గొప్పవాడని మా తల్లి తప్పులు ఎదుగుతాం అనమాట. బట్ గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటివారు చూసి, అంటే భగవంతుని యొక్క కృప అతని మీద ఎలా పడింది అని ఆలోచించి ఆనందపడతారు. సో దుర్వాసముని స్వాభావికంగానే ఇంద్రుణ్ణి అంత అంత హుందాగా చూసి దుర్వాసముని ఆనందపడి, ఆ ఆనందంలో తన మెడలో ఉన్న ఆ యొక్క పుష్పమాలను తీసుకెళ్లి ఇంద్రుడికి ఇస్తాడు, రాజా తీసుకో అని చెప్పి. ఎందుకంటే సాధువులు అనేవారు దే గివ్ బ్లెస్సింగ్స్. ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఏ రూపంలో వస్తాయంటే తదియ రూపంలో వస్తాయంటే వారు ఉపయోగించిన వస్తువులు అనేవి ఏంటది, అది తన శిష్యులు కూడా ఉచ్ఛిష్ట అంటారు. ఉచ్ఛిష్ట అంటే గొప్పవాళ్ళు ఉపయోగించడం అని చెప్పి. ఏ విధంగా నారదముని ఆ యొక్క భక్తి వేదాంతులు వారి యొక్క ఆహారం తీసుకోగా మిగిలిన ఆహారం ఇంత, అది కూడా ఉచ్ఛిష్ట. ఉచ్ఛిష్ట అంటే వారు వాడింది నారదమునికి ఇవ్వడం జరుగుతుంది. అది నారదముని నారద పిల్లవాడు తీసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఆ పిల్లవాడి హృదయంలో ఎంతో పరివర్తన వస్తుంది. కాబట్టి ఒక గురువు వాడిన వస్తువులు, గురువు తీసుకున్న ఆహారము, గురువు వేసుకున్న మాల, ఇవన్నీ కూడా ఎంతో విలువైనవి, గురువు ఇచ్చిన ఉపదేశము. సో దుర్వాసముని ఎంతో ప్రసన్నం చెంది ఆ యొక్క మాలని తీసుకెళ్లి ఇంద్రుడికి ఇస్తాడు. కానీ ఇంద్రుడు దాన్ని అంటే ఆ సమయంలో అతడు ఒక రకమైన అంటే కొన్నిసార్లు అధికారం అనేది ఒక వ్యక్తిని కళ్ళు మూసుకునేలా చేస్తుంటుంది. సో ఇంద్రుడు ఆ యొక్క అహంకారం అనేది అతనిలో ప్రవేశించడం ద్వారా ఏమైంది, ఆ యొక్క గిఫ్ట్ ని అతడు జాగ్రత్తగా ఉంచుకోవాలని విషయాన్ని మర్చిపోతాడు అనమాట. మర్చిపోయి దాన్ని చాలా దాన్ని సింపుల్గా ఏం చెప్పాలంటే నెగ్లిజెన్స్ అంటే తెలుగులో ఏమంటారంటే అశ్రద్ధ అంటే శ్రద్ధాపూర్వకమైన అశ్రద్ధని తీసుకొని దాన్ని జాగ్రత్త పరుచుకోవడం విషయం పక్కన పెట్టి దాన్ని తీసుకుని ఐరావతానికి ఇచ్చేస్తాడు. అండ్ ఐరావతం ఆఫ్టర్ ఆల్ యానిమల్, ఒక జంతువు, దానికి అంత విషయాలు అర్థం కాదు. ఆ ఐరావతం ఏం చేస్తుంది, అది స్మెల్ చూస్తుంది, తినే వస్తువు కాదు, తినే వస్తువు తింటారు, తినే వస్తువు కాదు కాబట్టి ఏం చేస్తుంది, అది దాన్ని నేలకేసి నేల మీద కాలుతో తొక్కేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే దుర్వాసముని అది గమనిస్తాడు, ఏమని సీజ్ ఇట్, చాలా కోపడతారు అనమాట, అంటే క్రోధితులు అవుతాడు. చూడండి దుర్వాసముని అక్కడ వాస్తవం చెప్పాలంటే ఇంద్రుడికి ఒక రకంగా ఎంతో గొప్ప ఫేవర్ చేశాడనమాట. రైట్, ఒక వైష్ణవుడు తనకు సేవ ఇవ్వడం అన్నా సరే, వైష్ణవుడు తన వాడిని వస్తువు ఇవ్వడం అన్నా సరే, వైష్ణవుడు గొప్ప గురువు అనేవాడు ఒక ఆదేశం ఇచ్చాడన్నా సరే, ఆ ఆదేశం రెండు చేతులా విసిపట్టాలన్నమాట. ఆదేశాన్ని మనము క్యాజువల్ గా తీసుకున్నామంటే ఏమవుతుంది, కొన్నిసార్లు అపరాధం కూడా అవుతుంది. అందుకనే గురువు అనేవాడు అందరికీ ఉపదేశాలు ఇవ్వడు, ఆదేశం ఇవ్వడు. చాలా మంది అడుగుతారు ప్లీజ్ గివ్ మీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి, గురువు అయినా సరే ఇవ్వరు. ఎందుకంటే గురువు అంటే ఇచ్చినా సరే ఏంటది, వాళ్ళు చేయగలిగేది ఇస్తే తప్ప చేయలేని ఎవ్వరు, లేకపోతే ఆ వ్యక్తి యొక్క సిన్సియారిటీ బట్టే చెప్తారనమాట. సిన్సియారిటీ బట్టి ఆదేశం అనేది ఇస్తారు. లేకపోతే ఏమవుతుంది, గురువు ఒకసారి ఆదేశం ఇచ్చిన తర్వాత ఆ ఆదేశాన్ని శిష్యుడు సీరియస్ గా తీసుకోకపోతే అది కూడా అపరాధం కింద వస్తుంది అనమాట. కాబట్టి కాబట్టి ద వన్ హూ ఇస్ ఎ సిన్సియర్ డిసైపుల్, ఒక సిన్సియర్ డిసైపుల్ అనేవాడు ఎలా ఉండాలి అంటే, గురువు నోటి నుంచి వచ్చిన ఆదేశం, గురుముఖ పద్మవాక్య చిత్తేతే కొరియా ఐక్య ఆరణ కరీవో మానే ఆశ, రైట్. సో గురు పూజలో మనం చూసినట్లయితే ఈ ఇది మొత్తం 69వ స్టకులు మొత్తం కూడా గురు శిష్యుల మధ్య బంధం ఎలా ఉండాలని వివరిస్తారు అనమాట. ఏమన్నారు, గురుముఖ పద్మవాక్య అంటే గురుముఖ నోట్లో నుంచి వచ్చిన ప్రతి పదం కూడా ఏంటది, అది ఎంతో పవిత్రమైనది. పద్మ అంటే ఏంటంటే తామర, తామరపు అనేది పవిత్రతకి విలువకి చిహ్నం. సో ఎంతో పవిత్రమైనది గురువు నోటి నుంచి వచ్చిన ప్రతి జాలువారిన ప్రతి మాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ముత్యాలు రాలుతున్నాయంటే ఏం చేస్తాము, దగ్గర క్యాచ్ పట్టుకుంటాము. కాబట్టి గురువు నోటి నుంచి జారిపడిన ప్రతి పదం కూడా మనం సీరియస్ గా తీసుకోవాలి. అండ్ గురువు అంటే కేవలం మనకు దీక్ష ఇచ్చిన గురువే మాత్రమే కాదు, మనకు శిక్షణ ఇచ్చిన గురువు మాటలు కూడా అంత సీరియస్ గా మనం తీసుకోవాలి. సో అటువంటి అండ్ ఏంటంటే గురుముఖ పద్మవాక్య చిత్తేదే కొరియా ఐక్య. చిత్త అంటే ఏంటి, హృదయం అంటే ఈ యొక్క చేతన, మన చేతనకి దగ్గరగా తీసుకోవాలంటే దాన్ని బట్టి మన యొక్క హృదయాన్ని మన యొక్క నడవడికని మార్చుకోవాలి. ఆరణ కరీవ మనీ ఆశ, అది తప్ప జీవితంలో వేరే ఇంకెటువంటి కోరిక అనేది నిజమైన శిష్యుడికి ఉండదు. శిల ప్రభుపాదికి తనకంటూ ఏమి వేరే కోరికలు కానీ ఆలోచనలు కానీ ప్లాన్స్ కానీ లేదు. తన గురువు ఏం చెప్పారు అది మాత్రమే తన యొక్క ఆది మధ్య అంత మొత్తం కూడా గురువు చెప్పిన మాట. సో సో దట్ ఇస్ హౌ వన్ షుడ్ టేక్. అండ్ అటువంటి గురువు ఇచ్చిన ఆదేశాలు మనం వినకపోతే ఏమవుతుంది, అది గురువు మాటల పట్టే మన యొక్క నామాపరాధాల్లో కూడా మూడవ అపరాధం ఏంటి, నామాపరాధం మూడవ అపరాధం కూడా అదే, గురువు యొక్క ఆదేశం ఉల్లంఘించడం అని చెప్పడం, అది నామాపరాధం మూడవ అపరాధం, రైట్. సో ఇక్కడ దుర్వాసముని ఇచ్చిన ఆ యొక్క గార్లాండ్, ఆ యొక్క పుష్పమాల, దాన్ని ఇంద్రుడు చాలా క్యాజువల్ గా తీసుకుంటాడు అనమాట. క్యాజువల్ గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అపరాధం అవుతుంది. ఎగ్జాక్ట్ గా దుర్వాసముని అవమానించాలని కానీ లేకపోతే దుర్వాసముని యొక్క విలువ తెలియదు అని కాదని కాదు, దుర్వాసముని యొక్క విలువ తెలుసు. అండ్ బ్రాహ్మణులకి కోపం వస్తే ఏమవుతుందో తెలుసు, అండ్ ఇంద్రుడికి తన స్థాయి తెలుసు, దుర్వాసముని స్థాయి కూడా తెలుసు. ఇవన్నీ తెలిసినా సరే ఏమవుతుందంటే, ఇట్స్ నాట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అతనికి జ్ఞానం లేక కాదు, కానీ జ్ఞానం ఉన్నా సరే కొన్నిసార్లు అశ్రద్ధ లేకపోతే క్యాజువల్నెస్, ఉదాసీనత అనేది చాలా చాలా ప్రమాదం భక్తి మార్గంలో. అండ్ దాని వలన మనం తెలియకుండా మనం అపరాధం చేస్తున్నాం. సో దుర్వాస ఇంద్రుడు అపరాధానికి కారణం అవుతాడు అనమాట. సో దుర్వాసుడు ఏమవుతాడు, గమనిస్తాడు ఇంద్రుడు తన యొక్క పొజిషన్ వల్లనే ఎంత ఇంత అశ్రద్ధగా ఒక వ్యక్తి తీసుకున్నాడని చెప్పి దుర్వాసుడు ఏం చేస్తాడు, వెంటని ఇతనికి ఉన్న ఈ పొజిషన్ వల్లే కదా అని చెప్పి అతనికి శపిస్తాడు అనమాట. దేన్ని చూసుకొని ఇంత అహంకారంతో విరవీలుతున్నావు, అది నీకు దూరం అవుగాక అని చెప్పి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తారు, మనకి ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పలేము. కొన్నిసార్లు ఎలా ఉండాలంటే మనం తప్పు చేస్తాము కానీ ఎదుటి వ్యక్తి కోపడితే అరే ఇతను ఎందుకు కోపడుతున్నాడు, సాధువు అనేవాడు కోపడకూడదు కదా అని చెప్పి ఇంకా తిరిగి ఎదుటి వ్యక్తిని వెళ్ళి నిందిస్తాం అనమాట. అంటే అది ఎంతటి అజ్ఞానం మూర్ఖత్వం అర్థం చేసుకోవచ్చు. సంథింగ్ సిమిలర్ హ్యాపెన్స్ ఇంకొక సందర్భంలో. ఇంకొక సందర్భంలో ఏమవుతుంది, ఇంద్రుడికి ఆ యొక్క సభలో ఎంత అందరు దేవతలు అందరూ అతన్ని కీర్తిస్తూ స్తుతిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఇంద్రుడి యొక్క గురువు గారు ఎవరు వస్తారు, బృహస్పతి వస్తారనమాట. బృహస్పతి ఆ సభకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇంద్రుడు బృహస్పతిని చూస్తారు, అది ఏం చేయాలి చూసిన వెంటనే లెగిచి తన పొజిషన్ లెగిచి నమస్కారం చేయాలి. కానీ ఇంద్రుడు క్షణకాలం పాటు సరే జనాలను పొగుడుతున్నాక పొగడని చెప్పి అశ్రద్ధ చేస్తారు. అండ్ అండ్ బృహస్పతి గమనిస్తారనమాట, స్వయంగా గురువు వచ్చారు అయినా సరే ఇంద్రుడు పట్టించుకోవాలని చెప్పి. వెంటనే బృహస్పతి సరే ఇక్కడ ఇంద్రుడికి నా అవసరం లేదు, యాజ్ సింపుల్ యాజ్ దట్, ఎందుకంటే బ్రాహ్మణులకు తనకంటే అవసరం లేదు, ఇద్దరి వారి గురించి చెప్తారు, ఇంద్రుడికి నా అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంద్రుడు ఇలా బృహస్పతి ఇలా వెళ్ళారో లేదో ఇంద్రుడు టక్క వెళుతుంది అనమాట, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అతను కూడా గొప్ప దేవత కాబట్టి వెళుతుంది. నేను తప్పు చేసిన గురువు గారు వచ్చి ఎక్కడ వెళ్ళిపోయారు, నేను కనీసం అతన్ని స్వీకరించలేదు పలకరించలేదు ఆతిథ్యం ఇవ్వని చెప్పి వెంటనే తప్పు తెలుసుకుంటారు. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడతారు అన్న. కానీ ఏమవుతుంది, బృహస్పతి అక్కడ ఇంద్రుణ్ణి మందలించలేదు, కోపడలేదు, విమర్శించలేదు, ఏమీ లేదు, సరే నా అవసరం లేదు అని చెప్పి బృహస్పతి అక్కడికి వెళ్ళిపోతారు. కానీ అంటే అతను అపరాధం తీసుకున్నా తీసుకోకపోయినా సరే అపరాధం జరిగింది, దాని పర్యవసానం ఏమైంది, దేవతలు గురువు పట్ల అపరాధం చేశారు కాబట్టి వాళ్ళకి క్షీణించారు, వారి శక్తిని మొత్తం కోల్పోయారు. ఇక్కడ దుర్వాసముని పర్సనల్ గా అంటే డైరెక్ట్ గా శపిస్తారు. అక్కడ మనం చూసినట్లయితే బృహస్పతి శపించారు. ఇంకొక సందర్భంలో చూడొచ్చు, రోమహర్షణ భాగవతం నడుస్తూ ఉంటుంది, స్వయంగా బలరాముడు అక్కడికి వస్తారు. బలరాముని చూసిన తర్వాత కూడా రోమహర్షణ లేచి నిలబడాడు. అండ్ బలరాముడు ఆత్మారాముడు, అతనికి ఏం అవసరం లేదు. అయినా సరే ధర్మాన్ని స్థాపించడం కోసం మరియు ఒక ఉదాహరణ స్థాపించడం కోసము, ఎంత పెద్ద అపరాధం చెప్పడం కోసము బలరాముడు ఒక గడ్డి పూజను తీసుకొని వ్యాసాసనం మీద ఉన్న రోమహర్షుణ్ణి వధిస్తాడు అన్నమాట. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే మూడు విధాలుగా రెస్పాన్స్ అయింది. ఒకటి బృహస్పతి జస్ట్ హీ జస్ట్ అతను ఎటువంటి మాట మాట్లాడలేదు, అయినా సరే ఇంద్రుడికి తన స్థానాన్ని కోల్పోయాడు. తర్వాత ఇక్కడ మన దుర్వాసముని స్వయంగా కోపడ్డాడు, ఇక్కడ కూడా అదే రియాక్షన్ వచ్చింది. అంటే మూడో దగ్గర బలరాముడు స్వయంగా యాక్షన్ తీసుకున్నాడు అన్నమాట. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యవహరించవచ్చు, కానీ అపరాధం అనేది అపరాధమే, అండ్ దాని యొక్క పర్యవసానం ఉంటుంది. సో దుర్వాసముని చేసిన తప్పాలే, అంటే ఇంద్రుడు చేసిన తప్పాలు ఏమవుతుంది, దుర్వాసుడు శపిస్తాడు అనమాట. శపిస్తాడు ఏమంటే, నువ్వు ఈ యొక్క స్థాయిని పొజిషన్ చూసి అహంకారంతో ఉండడం వల్లనే నీ కళ్ళు ఎత్తుకు ఎక్కాయి కాబట్టి నువ్వు వీటన్ని కోల్పోతావు అని చెప్పి శపిస్తాడు. దానివల్ల ఏమవుతుంది, ఇంద్రుడు వెంటనే వారి శక్తిని మొత్తం కోల్పోతారు. అండ్ కేవలం ఇంద్రుడు మాత్రమే కాదు, దేవతలు మొత్తం కూడా తమ శక్తిని మొత్తము కోల్పోతారు. కోల్పోయి ఏమవుతుంది, వెంటనే రాక్షసుల చేతిలో వాళ్ళు పరాజితులు అవుతారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ముందు ఎపిసోడ్ లో కూడా అలాగవుతుంది, ఏంటది బృహస్పతి ఎపిసోడ్ లో కూడా. ఎందుకంటే దేవతలు కూడా వాళ్ళ ఏజెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు దేవతలు ఎప్పుడు తప్పు చేస్తారా అని రాక్షసులు కాపలా కాస్తూ ఉంటారు. ఆ సందర్భంలో కూడా ఎప్పుడైతే బృహస్పతికి అవమానం జరుగుతుందో దేవతలు ఏం చేస్తారు, వాళ్ళు తమ గురువు శుక్రాచార్యుడిని ఇంకొంచెం ఎక్కువ పూజిస్తారు. తద్వారా శుక్రాచార్యుడి ఆశీస్సులు పొంది ఇంకొంచెం శక్తివంతులు అవుతారనమాట. దేవతలు ఇంకొంచెం శక్తిహీనులు అయిపోయారు అపరాధం చేసి, అండ్ రాక్షసులు తమ గురువుని పూజించి ఇంకొంచెం శక్తివంతులు అయిపోయారు అనమాట. కాబట్టి రాక్షసులు అతి సునాయాసంగా దేవతల మీద విజయం సాధిస్తారు. అక్కడ ఈ సందర్భంలో కూడా అదే అవుతుంది, ఇక్కడ దుర్వాసమునికి ఇంద్రుడు అపరాధం చేస్తాడు అండ్ దేవతలు మొత్తము తమ శక్తిని కోల్పోతారు. అండ్ రాక్షసుకి ఈ విషయం తెలిసి వాళ్ళు తమ గురువుని ఇంకొంచెం ఎక్కువ పూజించి ఇంకొంచెం ఎక్కువ శక్తివంతులయ్యి దేవతల మీద యుద్ధం ప్రకటించి దేవతల్ని ఓడించేస్తారు అనమాట, ఓడించి ఆ స్థానాల్ని కైవసం చేసుకుంటారు. సో ఫస్ట్ లెసన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అఫ్ కోర్స్ సెకండ్ లెసన్, ఫస్ట్ లెసన్ మనం ఇంత చూసాము అంటే రెస్పెక్ట్ మీన్స్ ఒక వ్యక్తిని మనం గౌరవిస్తున్నాము అంటే అతడి యొక్క ఆదేశాలను కానీ అతడి యొక్క గిఫ్ట్స్ కానీ మనము సీరియస్ గా తీసుకోవాలి. సో అక్కడ ఇంద్రుడు తీసుకోలేదు కాబట్టి డిస్రెస్పెక్ట్. ఇక్కడ రెండో లెసన్ మనం ఏం చూస్తున్నామంటే, లెసన్ ఏంటంటే లీడర్ అనేవాడు ఎలా ఉండాలి, చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. లీడర్షిప్ అనేది అధికారం అనేది ఏంటది, అధికారంతో పాటే బాధ్యత వస్తుంది అనమాట, రావాలి. అధికారం అనేది అనుభవించడం కోసం కాదు, అధికారం అనేది బాధ్యత. ఎందుకంటే ఆ అధికారం ఉన్నవాడు ఒక తప్పు చేయడం వల్ల దాని యొక్క పర్యవసానం అతను ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి కూడా, ఎవ్రీవన్ సఫర్ ఫర్ ఇట్. ఇంద్రుడు చేసిన తప్పులకి ఏమైంది, దేవతలు అందరు కూడా సఫర్ అయ్యారనమాట, రైట్. సో వాస్తవంగా ఎలా ఉండాలంటే, మనకి ఏదైనా స్కిల్స్ వచ్చాయి అంటే అది ఎలా అవుతుంది, అది చాలాసార్లు భగవంతుని యొక్క దయవలన, లేకపోతే గురువుల యొక్క దయవలన, లేకపోతే మన పూర్వకర్మల వెనక కావచ్చు. అంతే తప్ప అది నా గొప్పతనం అని అనుకోకూడదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ స్కిల్స్, స్కిల్స్ తో నువ్వు భగవంతుని ప్రసన్నం చేసుకోలేవు. కానీ ఆ వచ్చిన స్కిల్స్ అది భగవంతుని యొక్క కృప వల్ల రావచ్చు, గురువులకు రావచ్చు, అది పారో పోస్ట్కర్ కావచ్చు. ఆ వచ్చిన స్కిల్స్ నువ్వు ఎలాగ భగవంతు సేవలు వినియోగిస్తున్నావు, ఎలా గురువుల యొక్క ఆధ్వర్యం నడుచుకుంటున్నావు అన్న దాన్ని బట్టి ఈ కృప పొందడం జరుగుతుంది. సో ఇంద్రుడు అది మర్చిపోవడం వల్ల ఏమవుతుంది, అది మర్చిపోయిన రోజు నాడు అహంకారం అనేది హృదయంలో వస్తుంది అనమాట, రైట్. సో దానివల్ల ఏమవుతుంది, అహంకారం అనేది హృదయంలో వచ్చినప్పుడు ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలి మర్చిపోతాము. సో ఇంద్రుడు మల్టిపుల్ టైమ్స్ మిస్టేక్ అవుతుంది, ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలనేది మర్చిపోవడం వల్ల అపరాధాలు అనేవి వస్తుంది అనమాట. భగవద్గీత 16వ అధ్యాయంలో 5వ శ్లోకం అనుకుంటాను, దంభదర్భో అభిమానుష్యా క్రోధో పారుష్యమేవ చ అజ్ఞానం అభిజాతస్య పార్థా సంపదమాసురిం. సో మొన్న లాస్ట్ మంత్ క్లాస్ లో చెప్పాను కూడా, రాక్షస ప్రవృత్తి అంటే దంభ దర్ప అభిమానస్య అన్నమాట. అంటే ఏంటంటే పొగరు, అత్యంత పొగరు మరియు గర్వము, ఇవన్నీ కూడా ఏమవుతుంది, తర్వాత క్రోధము, తర్వాత పరుచు పదజాలము, అజ్ఞానము, రైట్? ఇవన్నీ ఏంటి, అసురి అసురి స్వభావం వల్ల లక్షణములు చెప్పి. ఇవి రాక్షస స్వభావం లక్షణాలు. కానీ ఇంద్రుడు రాక్షసుడు కాదు, ఇంద్రుడు దేవత. దేవత అయినా సరే కొన్నిసార్లు, దేవతలు అయినా సరే, భక్తులు అయినా సరే, దేవతలు అయినా సరే, కొన్నిసార్లు మాయా శక్తి అనేది చాలా ప్రభావవంతమైంది కాబట్టి కొన్నిసార్లు వాళ్ళ ద్వారా కూడా తప్పులు అవ్వచ్చు, తప్పులయ్యి వాళ్ళు కూడా రాక్షసులా ప్రవర్తించవచ్చు. అహంకారం అనేది, క్రోధం అనేది, నెక్స్ట్ గర్వం అనేది ఏంటవి, రాక్షస స్వభావాలు అవి. కానీ ఇంద్రుడు ఇక్కడ ఆ యొక్క స్లిప్ ఆఫ్ దీనిలో అతను తప్పు చేస్తాడనమాట, రైట్? సో ఇప్పుడేమవుతుంది, వెంటనే దేవతలు మొత్తం సర్వం కోల్పోతారు. కోల్పోయి దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారనమాట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వారు తమ యొక్క బాధను చెప్పుకుంటారు, రైట్? అండ్ బ్రహ్మదేవుడు ఫస్ట్ ఏం చేస్తారు, వెంటనే వాళ్ళని మందలిస్తారు వాళ్ళు చేసిన తప్పుని. ముందు కూడా జరుగుతుంది, ఇంద్రుడు బృహస్పతికి అపరాధం చేసిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కూడా బ్రహ్మదేవుడు ఇంద్రుడిని మందలిస్తాడు. మందలించి ఏం చేస్తారు, తర్వాత అతను చేసిన యొక్క తప్పుల్ని దానికి ఈ డిజప్రూవ్ ఇట్ అంటే దానికి దాన్ని తప్పు అని చెప్తారనమాట. అంతేకాని దాన్ని సమర్థించరు, దాన్ని సమర్థించ బ్రహ్మదేవుడు దాన్ని సమర్థించరు. సమర్థించడు సరే అలా అని చెప్పి వాళ్ళకి తిరస్కరించరు. చూడండి చాలా ఇంపార్టెంట్ విషయం, డిజప్రూవ్డ్ బట్ నాట్ డిజౌండ్. ఏ లీడర్ అయినా సరే ఆ యొక్క తన యొక్క కిందవాడు తప్పు చేసినప్పుడు తప్పుని మందలిస్తారు, దాన్ని డిజప్రూవ్ అంటే మందలిస్తారు, తిరస్కరి దాన్ని సమర్థించరు. కానీ దే డిజప్రూవ్ ఇట్ బట్ దే డోంట్ డిజోన్ ఇట్. డిజోన్ అంటే వారిని తిరస్కరించడం, వారిని విడిచిపెట్టడం. భగవంతుడు ఎప్పుడైనా సరే మనం తప్పు చేసి తప్పుని శిక్షిస్తాడే తప్ప మనల్ని వదిలేడు. అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తప్పులు చేయి, భగవంతుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు బాబు. మనం తప్పు చేసి తప్పుని శిక్షిస్తాడు మనల్ని. తండ్రి అనేవాడు ఎప్పుడైనా సరే తన కొడుకు తప్పు చేస్తే మందలిస్తాడు, కొడతాడు, కానీ చె నాకు అవసరం అని చెప్పి వాడిని బోర్డు మీద విడిచిపెట్టాడు ఎప్పుడైనా సరే. సో లీడర్ అనేవాడు కూడా అంతే, తప్పు చేసిన సరే తనవాడే అనుకుంటాడు, తప్పును తప్పు అని చెప్తాడు, అవసరమైతే మందలిస్తాడు, దాన్ని సమ్మతించడు, తిరస్కరి కానీ ఆ వ్యక్తిని తిరస్కరించడు, ఆ వ్యక్తిని విడిచిపెట్టడం. సో బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ గౌరవ దర్శనం ఒక దేవుని మీద పుస్తకం కూడా రాశారు, డిజప్రూవ్డ్ బట్ నాట్ డిజౌండ్ అని చెప్పి, రైట్? భాగవతంలో వివిధ పాస్ట్ టైమ్స్ నుంచి అన్ని సంగ్రహించి ఆయన పుస్తకాన్ని రాశారు అలాగా. వెరీ నైస్ బుక్. సో ఎనీహౌ, సో బ్రహ్మాజీ వారి తప్పుని మందలిస్తారు, వారి తప్పుని మందలిస్తారు, కానీ వారికి ఆయన ఆశ్రయం కల్పిస్తారు. ఎందుకు కల్పిస్తారు అంటే వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దేవతలు అనేవారు ఎవరు, స్వయానా భగవంతుడు వారిని చూస్ చేసుకున్నారు కాబట్టి. దేవర్ అపాయింటెడ్ బై ద లార్డ్. దేనికోసం అంటే దేవతలు అనేవారు ఎవరు, ఈ రోజు ఫిలాసఫీ విందాము. దేవతలు అనేవారు స్వయంగా భగవంతుడు సృష్టి స్థితి ప్రళయం చెప్తాడు కదా, కాబట్టి సృష్టి కోసం ఎవరిని వాడుకుంటాడు భగవంతుడు, బ్రహ్మదేవుని వాడుకుంటాడు. స్థితి స్థితి అంటే ఏంటి, మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ స్వయంగా భగవంతుడే చూసుకుంటాడు, స్వయాన భగవంతుడు చూసుకుంటాడు. అండ్ తన కింద దేవతలు నియమిస్తాడు అనమాట. ఏ విధంగా ప్రభుత్వం అనేది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది, కానీ ప్రధానమంత్రి స్వయంగా అన్ని స్వయంగా చూసుకోడు, తన కింద మినిస్టర్లు ఉంటారనమాట. అవునా కదా, హోమ్ మినిస్టర్ అని, ఫైనాన్స్ మినిస్టర్ అని, హెల్త్ మినిస్టర్ అని, రైట్? నెక్స్ట్ లా అండ్ ఆర్డర్, అన్ని రకాల మినిస్టర్లు ఉంటాయన్నమాట. అదే విధంగా భగవంతుడు ఈ యొక్క తను ఈ సృష్టిని ఎలా, తన యొక్క సృష్టిని ఎలాగా మెయింటైన్ చేసి పోషిస్తున్నాడు అంటే, తను స్వయంగా రాత్రి వల్ల కష్టపడే ఉండదు. భగవంతుడు తన యొక్క శక్తుల్ని దేవతలు అంటే వారు యోగ్యులు అనుకున్నప్పుడు భగవంతుడు వారి ద్వారా తన శక్తిని వారిలో ప్రవహింపజేసి వారి ద్వారా గొప్ప కార్యాలు చేపిస్తూ ఉంటాడు. కాబట్టి మనకి వాటర్ మినిస్టర్ ఎవరు, వరుణ్ దేవుడు, రైట్? హెల్త్ మినిస్టర్ అంటే ఎవరు, అశ్విని కుమారులు. తర్వాత క్రిమినల్ మినిస్టర్ అంటే ఎవరు, యమరాజ్. తర్వాత వాయుదేవ్ అంటే ఎయిర్ మినిస్టర్. సో ఈ విధంగా, రైట్? సో ఇంద్రుడు ఇన్ఛార్జ్ ఫర్ రైన్స్. సో ఈ విధంగా దేవత ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత ఉంటుంది, పొజిషన్ ఉంటుంది. వారందరూ కూడా స్వయంగా భగవంతునిచ్చే నియమింపబడిన వాళ్ళు, అంటే వాళ్ళ ద్వారా భగవంతుడు తన శక్తిని వారిలో ప్రవహింపజేసి వారి ద్వారా తన కార్యాలు నెరవేర్చుకుంటాడు నెరవేర్చుకుంటాడు అనమాట. అది దేవతలైనా సరే గొప్ప వైష్ణవులైనా సరే, భగవంతుడు ఒక్కొక్క కార్యం ధర్మాన్ని ప్రచారం చేయాలన్నప్పుడు ఏం చేస్తారు భగవంతుడు, అది కూడా ఎలా చేస్తారు, ఎవరు యోగ్యులు తన యొక్క కృపకి ఎవరు యోగ్యులు చూసుకుంటారు అనమాట. ఎవరైతే అది సార్ ఆల్వేస్ చెప్తారు అనమాట ఏంటంటే, రూప గోస్వామి ఎగ్జాంపుల్లో స్వయంగా మహాప్రభు చెప్తారు భగవంతుని యొక్క కృపకి ఎవరు యోగ్యులు అవుతారు అని చెప్పి. వాట్ ఈస్ ద కాంబినేషన్? హ్యూమిలిటీ, ఒకటి వినయము, రెండు ఉత్సాహము, ఎంతూజియాజం విత్ హ్యూమిలిటీ. సో గోస్వామి చూసినట్లయితే దే హ్యావ్ ఎక్స్ట్రీమ్ టాలెంట్, సమర్థత ఉత్సాహము రెండు ఉన్నాయి, దీంతో పాటు వినయం ఉందన్నమాట. ఈ కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్, ఎవరిలో అయితే ఆ సమర్థత ఉంటుంది మరి వినయము, సమర్థత ఉత్సాహం మరి వినయం అనేది ఉంటుందో, అటువంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళ ద్వారా అసంభవాలని సంభవం చేసుకుంటాడు అనమాట. మన కళ్ళు ఎదురుగానే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, చాలా చాలాగా చేయగలుగుతారు అనమాట. సో భగవంతుడు సో ధర్మాన్ని ప్రచారం చేయాలనుకుంటే ఒక రకమైన వాళ్ళు ఎంచుకుంటాడు, వైష్ణవులు ఎంచుకుంటాడు. సిమిలర్ గా ఈ లోకంలో కార్యకలాపాలు చేయాలనుకున్న వాళ్ళని కానీ, బట్ భగవంతుని మీద నమ్మకం ఉంది కానీ సేమ్ టైం వారికి తమ సొంత ఎంజాయ్మెంట్ కూడా కావాలి, రైట్, ఇంద్రియ తృప్తి కూడా కావాలి అనుకున్న వాళ్ళని దేవతలుగా నియమిస్తారు. అంటే వాళ్ళు మిశ్రమ భక్తులు అనమాట, శుద్ధ భక్తులు కాదు. సో దేవతలు అనేవాళ్ళు మిశ్రమ భక్తులు, అంటే భగవంతుని సేవ కావాలి, ఇంద్రియ తృప్తి కావాలి, అలాంటి కొన్ని వాళ్ళు. అంటే ఇంద్రియ తృప్తి అంటే ధర్మానికి వ్యతిరేకంగా కాదు, భగవంతుడి సేవలో కొంచెం ఇంద్రియ తృప్తి కావాలనుకునే వాళ్ళు, అటువంటి వారిని భగవంతుడు దేవతల కింద నియమిస్తాడు. అండ్ వాళ్ళు ధర్మం తప్పకుండా భగవంతుని యొక్క సూచనల మేరకు వాళ్ళు నడుచుకుంటూ ఉంటారండి. కాబట్టి 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 వాళ్ళు యోగ్యులు, వాళ్ళు యోగ్యులు కాబట్టే భగవంతుడు వారికి సేవ ఇచ్చాడు. కానీ యోగ్యులే కానీ తప్పు చేశారు కాబట్టి బ్రహ్మదేవుడు ఆ తప్పును మందలిస్తూనే వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తాడనమాట. ఎందుకంటే రాక్షసులు ఇప్పుడు ఆ స్థానం, ఆ యొక్క దేవతల యొక్క స్థానాన్ని రాక్షసులు కైవసం చేసుకున్నారు, అండ్ అది సమంజసం కాదు, దట్స్ నాట్ ఏ రైట్ థింగ్. ఎందుకంటే రాక్షసులు అనే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే దే ఆర్ సెల్ఫిష్, వాళ్ళు స్వార్థపరులు, మరియు వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం అనేది ఉండదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం లేని వాడి చేతిలో ఎప్పుడు కూడా అధికారం అనేది ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు రాక్షసులు, మీరు ఎప్పుడైనా చూడండి, తప్పు దేవతలు చేసినా సరే, తప్పు ఎవరిదైనా సరే, దేవతలేకున్నా రాక్షసులేకున్నా ఎవరి వైపు ఉన్నా సరే, భగవంతుడు తిరిగి మళ్ళీ దేవతలనే పొజిషన్లో పెడతారు తప్ప రాక్షసులు ఆ పొజిషన్లో ఉంచుడు ఎప్పుడు భగవంతుడు. తప్పు ఎవరు చేసినా సరే అల్టిమేట్ గా భగవంతుడు తప్పు చేసి దండిస్తాడు దేవతల్ని, కానీ అల్టిమేట్ గా తిరిగి దేవతలనే పొజిషన్లో పెడతాడు. ఎందుకు అలా చేస్తాడు భగవంతుడు అంటే, ఎందుకంటే రాక్షసులకి యోగ్యత లేదు కాబట్టి. ఎందుకంటే రాక్షసులు అంటే అంటే వాళ్ళేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం అనేది ఉండదు. ఇంద్రియ నిగ్రహం లేని వాడికి అధికారం ఇస్తే ఏమవుతుంది, వినాశనం అవుతుంది అనమాట. మన చరిత్ర తెలుస్తుంది అది, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి అధికారం ఇస్తే వినాశనం అవుతుంది. సో ఒకటి ఇంద్రియ నిగ్రహం లేదు, రెండవది రాక్షసులకి ఎందుకు యోగ్యులు కాదు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అథారిటీని ఫాలో అవ్వరు. వాళ్ళు రాక్షసులు అనే వాడికి బై డిఫాల్ట్ వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుందంటే విమ్సికల్, విమ్సికల్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో ఏమంటారో తెలియదు. అంటే బై డిఫాల్ట్ ఎడ్డం అంటే తెడ్డం అని మనసు, కొన్ని మనసులో ఉంటాయి ఎడ్డం అంటే తెడ్డం అంటారు అనమాట, కుడి అంటే ఎడమ అంటారు, ఎడమ అంటే కుడి అంటారు అనమాట. వాళ్ళ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అంటే భగవంతుడు ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటారు, అది రాక్షస స్వభావం. కాబట్టి రాక్షసులు అనేవాళ్ళు ఇప్పుడు కూడా భగవంతుడి యొక్క నిర్ణయాన్ని వాళ్ళు అంగీకరించరు, వాళ్ళకి తెలుసు భగవంతుడు మా తండ్రి చెప్తా, కానీ దే డోంట్ ఫాలో. ఒకటి భగవంతుని యొక్క సార్వభౌమత్వాన్ని అతని నిర్ణయాన్ని అంగీకరించరు, అతను ప్లాంట్ అనుగుణంగా తన ప్లాన్ వేసుకోరు. దేవతలు అనేవాళ్ళు భగవంతుడు ఎలా చెప్తే అలా చేస్తారు, వారికి ఓకే వారికి తమ అందరూ ఇంద్రియతను కోరుకుని ఉండొచ్చు కానీ భగవంతుడు ఎలా చెప్తే అలా చేస్తారు. కాబట్టి దేవతలు అనేవాళ్ళు చాలా 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 గొప్ప వాళ్ళు అవుతారు ఎప్పుడైనా సరే. సో దట్ ఈస్ డెమిగాడ్. సో రాక్షసులు అనే వాళ్ళకి ఒకటి వాళ్ళకి భగవంతుని యొక్క సార్వభౌమత్వాన్ని పాటించు అంగీకరించరు, రెండవది వారి ఇంద్రియ నిగ్రహం ఉండదు వాళ్ళకి. కాబట్టి వన్ హూ డజంట్ ఫాలో అథారిటీ హ్యాస్ నో రైట్ టు బి అథారిటీ. ఇప్పుడు దేవత నేను చెప్పండి, వాళ్ళకి అథారిటీస్, భగవద్గీత 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ యొక్క సైకిల్ ఆఫ్ యునో అన్ ద సైకిల్ ఆఫ్ యజ్ఞ, యజ్ఞ చక్రంలో మనం చూస్తాము ఏ విధంగా మనుషులు వాళ్ళ యజ్ఞ ఫలం దేవతలకు వస్తుంది, దేవతలు ఆహారాన్ని మనుషులకి ఇస్తారు అని చెప్పి. కాబట్టి దేవతలు మనుషుల కన్నా పై స్థాయి, తన కింద వాళ్ళందరినీ దేవతలు చూసుకుంటారు, అంటే వాళ్ళ ఒక రకంగా అధికారులు. సో కానీ దేర్ అథారిటీ, కానీ వాళ్ళు వేరే వాళ్ళ అథారిటీ ఫాలో అవ్వట్లేదు. అవునక్కా చెప్పండి, రాక్షసులు అనే వాళ్ళు ఆ దేవత పురుషుల్లో కూర్చుంటే వాళ్ళు పై ఇంద్రుడు భగవద్కృష్ణుడు మాట వింటారు, కానీ అలాంటప్పుడు వాళ్ళకి కింద వాళ్ళకి అధికారం చేసే హక్కు ఉండకూడదు కదా. సో వన్ హూ డజంట్ ఫాలో అథారిటీ హ్యాస్ నో రైట్ టు బికమ్ అన్ అథారిటీ. కాబట్టి కాబట్టి బ్రహ్మాజీ క్లియర్ గా దేవతల్ని సపోర్ట్ చేస్తాడు. బ్రహ్మాజీ ఏమి సరే నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను సపోర్ట్ కళ్ళు మూసుకొని బ్లైండ్ గా సపోర్ట్ చేయట్లేదు. బ్రహ్మాజీ దేవతలు సపోర్ట్ రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఎందుకు రెడీగా ఉన్నాడు అంటే దానికి కారణం ఉంది, ఎందుకంటే వీళ్ళు తప్పు చేసి ఉండొచ్చు కానీ వీళ్ళు యోగ్యులు. అంటే రాక్షసులు ఈ రోజు విషయం చూసినట్లయితే మేబీ వాళ్ళ తరపు తప్పు లేదు, కానీ వాళ్ళకి ఆ హక్కు లేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరిని వినరు, వాళ్ళ మనసుకి ఏ విధంగా చేస్తారు అతన్ని ఫాలో అవ్వరు, ఇంద్రుడి విగ్రహం లేదు. మనం ఈ పాస్ట్ టైంలోనే చూస్తాం, మనము ఈ యొక్క సముద్రమంతం నేలలోనే క్లియర్ గా దేవతల యొక్క ప్రభుడి మనస్తత్వము, రాక్షసుల యొక్క మనస్తత్వం మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. మీరు రెండు మూడు రోజులు చూస్తారు కదా. సో లైక్ దిస్, కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, సరే తప్పు చేస్తే తప్పు అయింది, సరే ఇప్పుడు ఎలా సరిదిద్దాము అని చెప్పి ఏం చేస్తారు, దీనికి సరిదిద్దాలి అని బ్రహ్మదేవుడు తన చేతుల్లో తీసుకుంటారు అనమాట. కానీ అతను తెలుసు ఏంటంటే ఈ పరిస్థితి నా చేతిలో లేదు, దీన్ని స్వయంగా భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి, రైట్. సో కాబట్టి బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంట పెట్టుకొని శ్వేతదీపం దగ్గర, శ్వేతదీపం ఆ సాగరం దగ్గర భగవంత బ్రహ్మదేవుడు దేవతలు అందరూ కలిసి భగవంతుడు ప్రార్థిస్తారు. బ్రహ్మదేవుడు తన హృదయంలో భగవంతుని స్మరించుకుంటూ భగవంతునికి తన యొక్క విన్నపాన్ని విన్నవిస్తారనమాట, రైట్. ఏమి విన్నవిస్తారు, ఆ బ్రహ్మదేవుడు ఏమంటారంటే, స్వామి ఈ దేవతలు తప్పు చేసి ఉండొచ్చు కానీ నా యొక్క విన్నపం ఏంటి, ఈ యొక్క సృష్టి, ఈ యొక్క సృష్టి, ఈ లోకాలు సక్రమంగా నడవాలి అంటే సరైన వ్యక్తులు సరైన పొజిషన్తో ఉండాలి, కాబట్టి ఎవరు సరైన వాళ్ళు నిర్ణయించి వాళ్ళని తిరిగి తమ స్థానాల్లో పెట్టండి స్వామి అని చెప్పి. అంటే బ్రహ్మదేవుడు నుండి తెలుసు అంటే ఇప్పుడు దేవతలే దానికి యోగ్యులు అనుకుంటే వాళ్ళని తిరిగి వాళ్ళ స్థానాల్లో నియమించండి అని చెప్పి. బ్రహ్మజీ టెల్స్ లెట్ ద రైటియస్ పీపుల్ బి రీఇన్స్టేటెడ్ అండ్ లెట్ ద డెమన్స్ బి డీథ్రోన్డ్, ఎందుకంటే దేవతలు యోగ్యులు కాబట్టి వాళ్ళని తిరిగి వాళ్ళ స్థానాల్లో కూర్చోబెట్టండి స్వామి అని చెప్పి బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి విన్నవించుకున్నాడు అనమాట. అని బ్రహ్మదేవుడు అంటారు, చాలా ప్రేయర్స్ వస్తాయి, నేను సింపుల్ గా చెప్తున్నాను. అందుకని ఏమంటారు బ్రహ్మదేవుడు అంటారంటే, ఓ స్వామి మీరు సృష్టి స్థితి ప్రళయాలు అన్నిటికీ ఇంత చెప్పినట్టుగా మీరే అధిపతి అండ్ మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ అంటే పోషణ, మెయింటెనెన్స్ దేవతల అవసరము అండ్ ఇది ఎంతలేదు వాళ్ళు మీ పుత్రులు వీళ్ళు వీళ్ళు వీళ్ళ తప్పుడు మీరు సరిదిద్దకపోతే ఎవరు సరిదిద్దుతారు అని చెప్పి అంటారు. సో అప్పుడు భగవంతుడు ఏంటి స్వయంగా ప్రత్యక్షం అవుతాడు. సో భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు కానీ అక్కడ ఎవ్వరు కూడా భగవంతుడు చూడలేరు, దేవత చూడలేకపోతారు అనమాట. కేవలం బ్రహ్మదేవుడు పరమశివుడు మాత్రమే విష్ణువు చూడగలుగుతారు, ఇంకెవ్వరు కూడా చూడలేకపోతారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా దేవతల్లో ఒక అని అంటారు, ఈ బ్రహ్మ ఇస్ ఆల్సో డెమిగాడ్, రైట్. విష్ణు యొక్క స్థానం వేరు, బ్రహ్మ శివుడు వాళ్ళ స్థానాలు వేరు. సో వాళ్ళు కూడా దేవతల కింద వస్తారు, కాకపోతే వాళ్ళు ఈ దేవతల కింద లాగిన ప్రతి మన్వంతరానికి మారదు. మామూలుగా దేవతలు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, మను కాలంలో దేవతలు మారుతూ ఉంటారు సైకిల్, కానీ బ్రహ్మదేవుడు అనేవారంటే బ్రహ్మాండం ఉన్నంత కాలము బ్రహ్మదేవుడు ఉంటాడనమాట. సో హీస్ డిఫరెంట్ కేటగిరీ, బట్ అయినా సరే వాళ్ళు కూడా బ్రహ్మదేవుడు కూడా జీవాత్మ కింద వస్తారు అనమాట. కాబట్టి ఆయన బ్రహ్మదేవుడి పొజిషన్ వేరు, మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ బ్రహ్మదేవుడి కింద అవుతారు. సో బ్రహ్మదేవుడు పరమశివుడు మాత్రమే శ్రీ మహావిష్ణువు చూడగలుగుతారు, మిగతా వాళ్ళు చూడలేకపోతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమంటారంటే, అంటే భగవంతుడు అన్ని తెలుసు, ఎందుకంటే పరమాత్మ కాబట్టి అసలు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అసలు భగవంతుడికి. కానీ భక్తుడు అనేవాడు అయినా భగవంతుడు ప్రార్థిస్తాడు. కొంతమంది అంటారు ఎందుకు నేను ప్రార్థించాలి అని చెప్పి, వై షుడ్ ఐ ప్రే, భగవంతుడు నిజంగా మా హృదయం తెలిస్తే నేను ఎందుకు అడగాలి భగవంతుని అని చెప్పి. ఎందుకు అడగాలి అంటే అలా అడగడం ద్వారా భగవంతునికి తెలియదు, భగవంతుడు చెప్పాలి అని అడగట్లేదు. అలాగ మన ప్రార్థన మన కష్టాలు విన్నవించుకోవడం ద్వారా స్వామి నేను అంటే భగవంతుడు మనకి హెల్ప్ చేయడానికి మనం పర్మిషన్ ఇస్తున్నట్టు లెక్క. లార్డ్ ఇస్ రెడీ టు హెల్ప్, అతను సహాయం రెడీగా ఉన్నాడు, కానీ జీవి తన సహాయాన్ని కోరుకుంటున్నాడు అనేది ఎలా తెలియజేస్తాం, మనం ప్రార్థన ద్వారా తెలియజేస్తాం అన్నాం. సో భగవంతుడు తెలుసు, అండ్ భగవంతుడు కూడా దేవతల మీద కరుణ కటాక్షాలు చూపిస్తాడు. భగవంతుడు కోపపడ్డు, ఎందుకు కరుణ చూపిస్తాడు? తప్పు చేయలేదా దేవత తప్పు చేస్తాడు అయినా ఎందుకు భగవంతుడు వారిని కరుణ చూపిస్తున్నాడు అంటే, భగవద్గీతను మనం చూస్తాం కదా, అపి చేత సుదురాచారో భజతే మాం అనన్య సాధురేవా సమంతవ్య సంయోగ హి వ్యవస్థిత వ్యవస్థితో సహా అని వస్తుంది. అంటే నా యొక్క భక్తుడు అనేవాడు ఒకవేళ తప్పు చేసినా సరే నేను అతన్ని ఐ కన్సిడర్ హిమ్ సాధు, అతను గొప్ప సాధువుగానే పరిగణిస్తాను అని చెప్తున్నారు భగవంతుడు. ఎందుకు అయ్యా అంటే, వాళ్ళు తమ తప్పుల్ని తెలుసుకొని తిరిగి వెంటనే తమ యొక్క ఆ యొక్క స్థానంలో తిరిగి పునఃస్థాపించుకుంటారన్నమాట. సో ఇంద్రుడు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇంద్రుడు చేసిన తప్పులకి రాక్షసుల చేసిన తప్పులకి తేడా ఉంది. కొన్నిసార్లు లీడర్ అనేవాడు చేసి తప్పు చేశారని చెప్పి మనం తిరగేస్తాం, కానీ దానికి వీళ్ళకి బయట వాళ్ళు చాలా తేడా ఉంటుంది అనమాట. ఎందుకంటే రాక్షసులు తప్పు చేసి కడిగి పశ్చాత్తాపడినా దానికి బాధ్యత తీసుకోరు. వాళ్ళు ఒక తప్పుని సర్దుకుని ఇంకో తప్పు, దాని ఇంకో తప్పు, అండ్ వాళ్ళు ఎవరిని ముందు శరణాగతిని పొందరు. కానీ ఇక్కడ ఒక భక్తుడు అనేది కొన్ని తప్పు చేసిన సరే తప్పు ప్రాయశ్చిత్త పడతాడు, బాధపడతాడు, భగవంతుడి ముందు వెళ్ళి ప్రాధాన్యపడతాడు అండ్ క్షమించమని కోరుకుంటాడు. క్షమించమని కూడా కాదు, శిక్షించమని కోరుకుంటాడు, దండించమని కోరుకుంటాడు. పరిస్థితులు ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క శవకృష్ణ మెడలో సర్పం వేశాడు, కానీ తర్వాత దారిలోనే అతను బాధపడ్డాడు. అరే నేను చేశా, తప్పు చేశాను, కృష్ణ దయచేసి నన్ను దండించు, నన్ను క్షమించు అనలేదు, నన్ను దండించు అన్నాడు పరీక్షితుడు. కానీ నేను రాజుని కాబట్టి నేను తప్పు చేయడం వల్ల రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అవుతారు, అది ఎక్స్పెక్ట్ అండి. ఇందాక చెప్పినట్టుగా ఒక ఒక అధికారం పొజిషన్ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి తప్పు జరిగితే ఆ తప్పు అందరి మీద పడుతుంది. ఒక కుటుంబ పెద్ద తప్పు చేస్తే మన ఇళ్ళప్పుడు చూస్తాము, ఇంటి పెద్ద ఆయన తప్పు చేసి అనుకోండి, దాని యొక్క పర్యవసానం ఎవరి మీద ఉంటుంది? భార్య పిల్లలు అందరి మీద ఉంటుంది. ఇంటి పెద్ద ఆయన డబ్బుల్ని జోదమ తగ్గడేశాడు, అప్పుడు కుటుంబం అంతా సఫర్ అవుతుంది, ఇంటి పెద్దవాడు కాబట్టి. అదేవిధంగా ఒక రాజు అనేవాడు తప్పు చేస్తే ప్రజల మీద కూడా పడుతుంది. కాబట్టి పరిశుద్ధుడు ఏమన్నాడు, నన్ను దండించు, నన్ను శిక్షించు, కానీ ఆ ప్రజలకి ఏం కాకుండా చూసుకో స్వామి అన్నాడు. సో కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులు ఒక తప్పు అనుకున్నా సరే వాళ్ళు చేసిన తప్పుకి సగటు మనిషి తప్పుకి చాలా తేడా ఉంటుంది. భగవంతుడు దేవత తప్పు చేసినా సరే భగవంతుడు ఆ తప్పుని పెద్ద మనసుతో క్షమిస్తున్నాడు అనమాట. ఎందుకు చెప్తున్నాను ఇంత డీటెయిల్గా అంటే, ఇది మనం తెలుసుకో, కొన్నిసార్లు భక్తుల ద్వారా కూడా కొన్ని తప్పులు అవ్వచ్చు. అలా చెప్పి నేను వాళ్ళతో మాట్లాడను లేకపోతే వాళ్ళని గౌరవించడం మానేస్తే చాలా తప్పు. భగవంతుడే వాళ్ళని క్షమించడం మాత్రమే కాదు క్షమించేస్తాడు, ప్లస్ వాళ్ళకి అంతే గౌరవం ఇస్తాడు. భగవంతుడే తన భక్తులు అంతే ప్రేమిస్తారు, తప్పైనా సరే. అలాంటిది మనం ఎవరమే వాళ్ళని జడ్జ్ చేయడానికి? సో 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 వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. బయట వాళ్ళని చేసిన తప్పులకి గొప్ప వాళ్ళ తప్పులు తేడా ఉంటుంది. సో ఇంద్రుడు గారు తప్ప ఉండొచ్చు, కానీ వెంటనే అతను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శరణాగతం అయ్యాడు. బ్రహ్మదేవుడు తిడతాడని తెలుసు, అయినా సరే రెడీ కూడా తిట్టించుకోవడానికి, వెరీ ఇంపార్టెంట్. అంతే తప్ప తప్పును తప్పించుకోవాలని ట్రై చేయలేదు. సో సో భగవంతుడు యా ఇంత చెప్పినట్టుగా ఏంటది లెసన్ నెంబర్ 3 ఏంటి, భగవంతుడు అనేవాడు డిజప్రూవ్డ్ బట్ నాట్ డిజర్వ్డ్. తప్పును ఖండిస్తారు కానీ వాళ్ళని తిరస్కరించరు. నాలుగో లెసన్ ఏంటి, తప్పు చేయడము కన్నా ఆ తప్పును తప్పు పుచ్చుకోవడము మరియు అది ఇంకా పెద్ద తప్పు అనమాట. తప్పును తప్పించుకోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్కువ తప్పులు అవుతాయి, రైట్? సో యా నేను చెప్తున్నాను ఇంతకలా. సో ఇక్కడ దేవత తప్పు చేసి ఉండొచ్చు, కానీ తిరిగి వాళ్ళని పొజిషన్ పెట్టడమే రైట్. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేస్తే ఏమవుతుంది, వినాశనం అవుతుంది. రాక్షసు చేతిలో అధికారం వెళ్తే ఏమవుతుంది, వినాశనం అవుతుంది. మనకి ఉదాహరణ చూడొచ్చు, గరుడ రోజు వెళ్ళి ఒక పెద్ద చెరువులో ఉండేది, అక్కడ రోజు సర్పాన్ని తినేది. సో సార్ ఒక చేపని, సో ఆ చేపలు అక్కడ సౌకర్యం తపస్సు చేసినప్పుడు సౌకర్యం అడుగుతాయి, ఇలా గరుడు రోజు వచ్చి చేప తినేస్తున్నాడు మమ్మల్ని కాపాడండి అని చెప్పి. సో సరే చేపడికి చేప బుర్ర, దానికి బుద్ధులు ఉండదు, కానీ ఆ సౌకర్య ముని అనేవాడు గొప్ప ముని కదా, అతనికైనా బుద్ధి ఉండాలి కదా. సో కథలు ఏంటి, ఎప్పుడైతే రెండు చేపలు వచ్చి తను హెల్ప్ అడుగుతాయో అంటే గరుడు కనిపించాయేమో, ఇక్కడికి చేపలు కనిపినాయి, నేను చెప్పించేస్తాను, ఇక్కడ నుంచి గరుడ ఈ ప్రదేశానికి వచ్చి చేపలు తింటే గరుడని చచ్చిపోవాలి, అక్కడ చచ్చిపోతుందని శపిస్తానని చెప్పి. గరుడికి ఆ శౌగర్మని శాపం తగులుతుందా? గరుడ స్థానం ఎక్కడ, శౌగర్మని స్థానం ఎక్కడ? కానీ గరుడ వైష్ణవుడు కాబట్టి దాన్ని సర్లే శౌగర్మని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి అతను అక్కడికి వెళ్ళడం మానేస్తాడు. ఒక బ్రాహ్మణుడి మాట సత్యం కాకూడదు, అదే అబద్ధం కాకూడదు అని చెప్పి, అసత్యం కాకూడదు అని చెప్పి అక్కడికి వెళ్ళడం మానేస్తాడు. సో దానివల్ల ఏమైంది, సరే గరుడు రావడం మానేశాడు, అక్కడ కాళియా వచ్చింది. కాళియా వచ్చి అప్పుడు ముందు గరుడ లీడర్, రోజు ఒక చేప తినేవాడు కానీ మిగతా చేపలన్నీ ప్రశాంతంగా ఉండేవి, ఎందుకంటే వేరే ఏ పాములు వేరే ఎవరు అక్కడికి వచ్చేవారు కాదు. ఒక రకంగా గరుడ ఈజ్ ప్రొటెక్టింగ్. కానీ ఆ గరుడినే పక్కన పెట్టేశారు, చిన్న తప్పు అనిపించిందని చెప్పి. దానివల్ల ఏమైంది, అక్కడ కాళియా వచ్చింది. కాళియా వచ్చి ఏం చేసింది, ప్రతి చేపని మింగేసింది, ఆ నీటి మొత్తాన్ని తన విషయంతో నింపేసింది, అన్ని చేపలు చచ్చిపోతాయి. ఏం లాభం అంటే, సమర్థుని పక్కన పెట్టడం వల్ల ఏమైంది, అసమర్థుడు రావడం వల్ల ఇంకా ప్రాబ్లం పెరిగింది అనమాట, రైట్? సో ఏంటది, ఉన్న ముక్కుకి మందేస్తే సరే ఏదో సామెత ఉంది, ఏదో ముక్కుకి ముందేస్తే ఉన్న ముక్కు కొండ ముక్కుకి కొండ ముక్కు మందేస్తే ఉన్న ముక్కు కూడిపోయిందని చెప్పి అలా అవుతుంది అనమాట. సో అప్పుడు విష్ణువు, అందుకనే విష్ణువు తిరిగి దేవతలనే తిరిగి పురుషుల్లో పెట్టాలనుకున్నాడు. సో విష్ణువు అక్కడ దేవతలు ఏమన్నాడు వినండి, చాలా ఇంట్రెస్టింగ్ అంటాడు అనమాట. దేవతలు ఏమన్నాడంటే, వెరీ యునిక్ ప్రపోజల్ ఏమన్నాడంటే, చూడు దేవతలారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యు ఆర్ నాట్ ఇన్ ఏ పవర్ఫుల్ పొజిషన్. ఇప్పుడు మీరు మీ మీ పొజిషన్ ఎలా ఉంది, ఇప్పుడు మీరు కింద స్థాయిలో ఉన్నారు, రాక్షసులు పై స్థాయిలో ఉన్నారు. అంటే వాళ్ళ వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు కాలం వాళ్ళకు సహకరిస్తుంది, మీకు కాదు, రైట్? కాలం అనేది ఎప్పుడు ఒకలాగా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు రాక్షసులు సపోర్ట్ చేస్తుంది, కొన్నిసార్లు దేవత సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కాలం మీ వైపు లేదు, వాళ్ళ వైపు ఉంది. కాబట్టి వాళ్ళు పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు, కాబట్టి మీరు సంధి తగ్గాలి, మీరు తగ్గాలి, మీరు సంధి చేసుకోవాలి దేవ రాక్షసులతో, మీరు సంధి చేసుకోండి అని చెప్తారు. దేనికి సంధి, దేనికి సంధి అంటే, మీరు రాక్షసులతో వెళ్ళి అమృతం కలిసి, ఇద్దరు కలిసి క్షీరసాగరం చేద్దాము, తద్వారా అమృతం వస్తుంది అని చెప్పండి, ఆ అమృతాన్ని చెరిసగం పంచుకుందాం అని మీరు చెప్పండి, ఎవరితో రాక్షసులతో చెప్పండి అంటారు. దిస్ ఇస్ గో అని వెళ్దామని చెప్పి. సో సో ద క్వశ్చన్ ఇస్ సో 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 దేవ రాక్ష దేవతలు ఆశ్చర్యపోతారు, అరే రాక్షసులు దేవతలు అనేవాళ్ళు ఎప్పుడు కలవరు అసలు, వాళ్ళు ఎప్పుడు కూడా నీళ్లు నూనె, నీళ్లు నూనెను ఎప్పుడు కలవు, నూనె తేలుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఎంత కలిపినా కలదు. పాలు నీళ్లు కలిసిపోతాయి కానీ నీళ్లు నూనె నీళ్లు కలవు ఎప్పుడైనా సరే. సో రాక్షసులు దేవతలు ఎప్పుడు కలవరు. అలాంటిది ఇక్కడ విష్ణువు ఏం చెప్తున్నాడు, మీరిద్దరు కూడా కలిసి కలవండి, సంధి చేసుకోండి వాళ్ళతో చెప్తున్నారు అన్నమాట. అంటే సంధి చేసుకుని అమృతాన్ని పొందాలని చెప్పి, తర్వాత అక్కడ ఏమంటారు భగవంతుడు ఏమంటారంటే, సో వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ భగవంతుడు ఏమంటారు అంటే, అక్కడ ఫస్ట్ ఏమంటారంటే, సంధికి వెళ్ళండి, వాళ్ళు చెప్పండి ఈ విధంగా, ఈ విధంగా అమృతం వస్తుందని చెప్పి. ఆ అమృతం తాగడం వల్ల, సో అమృతం తాగడం వల్ల మీలో శక్తి పెరుగుతుంది, అంటే మీరు ఆ యొక్క తేజస్సుని పెరుగుతుంది, తర్వాత మీరు తిరిగి మీ యొక్క పొజిషన్, మీ యొక్క స్థానాల్ని కైవసం చేసుకుంటారని భగవంతుడు చెప్తాడు. వాళ్ళకి ఏం కావాలి, తిరిగి వాళ్ళ స్థానాన్ని కైవసం చేసుకోవాలి, తిరిగి మా సేవలు మాకు అప్పించండి స్వామి అని అడుగుతున్నారు, మా సేవలు మాకు ఇప్పించండి అని చెప్పి భగవంతుడు ఏమంటారు, అమృతాన్ని తాగడం వల్ల తిరిగి మీ యొక్క స్థానాలను మీరు మీరు శక్తివంతులు అవుతారు, రాక్షసులు ఓడించగలరు, తిరిగి మీ స్థానాల్ని కైవసం చేసుకోగలరు అని చెప్తారు. మరి అక్కడ ఒక డౌట్ వస్తుంది కదా, దేవతల మనసులో డౌట్ వస్తుంది, అదేలా సాధ్యం, ఎందుకంటే ఆ అమృతాన్ని సగం సగం పంచుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుంది, రాక్షసులు కూడా తాగుతారు, దేవతలు తాగుతారు. సో అప్పుడు విష్ణు అంటాడు అనమాట నవ్వుతూ, చూడు కష్టం, ఇద్దరు కష్టపడతారు, ఇద్దరు కష్టపడతారు కానీ ఆ అమృతం అనేది రాక్షసులు దక్కదు, మీకు మాత్రమే దక్కుతుంది అంటారనమాట. అంటే హియర్ ఇట్ ఇస్ వెరీ క్లియర్, భగవంతుడు ఏం చెప్తున్నారు అక్కడ, ఇద్దరు రాక్షసులు మీరు ఇద్దరు కలిసి సంధి చేసుకోండి, సగం సగం చెప్పండి, అంటే మీరు ఏం చెప్తారు, సగం సగం చెప్పండి, అంటే నేను ఫస్ట్ చదివినప్పుడు, అంటే దయచేసి అర్థం చేసుకుని ట్రై చేయండి, బికాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. మొదటిసారి చదివినప్పుడు ఆశ్చర్యపోయాను, భగవంతుడు ఏమంటున్నారు దేవతలకి, మీరు వెళ్ళి చెప్పండి సగం సగం అని చెప్పి. కానీ వాస్తవం ఏమవుతుంది, మొత్తము మీకే వస్తుంది, రాక్షసులకు రాదు అని చెప్పి. అంటే క్లియర్ చీటింగే కాదో చెప్పండి, దిస్ ఇస్ అ క్లియర్ కట్ చీటింగ్. ఇక్కడ చీటింగ్ చేయమని ఎవరు చెప్తున్నారు, స్వయంగా భగవంతుడే చీటింగ్ చేయమని చెప్తున్నాడు తమో. నేను అదే అవుతుంది, హౌ కెన్ ఎక్స్పెక్ట్ నో దట్ లార్డ్ డస్ చీటింగ్. సో భగవంతుడు చీటింగ్ చేస్తాడంటే ఎందుకు చేయడు భగవంతుడు? అన్ని కళలకి ఆద్యుడు భగవంతుడు, అన్ని కళలకి. సో చీటింగ్ అంటే ఇదే చల్ హిందీలో అంటారు. సో ఆ యొక్క కళకి దొంగతనాన్ని కూడా ఆద్యుడు భగవంతుడే, ఈవెన్ చీటింగ్ మోసం అనే కళకు కూడా ఆద్యుడు భగవంతుడే అనమాట. కానీ ఈ లోకంలో మనం మోసం చేస్తే దానివల్ల చెడవుతుంది, కానీ భగవంతుడు మోసం చేసినా సరే ఆ మోసం వల్ల దాని పర్యవసానం ఏమవుతుంది, లోక కళ్యాణం అవుతుంది అనమాట. అంటే అతను మోసం చేసినా సరే లోక కళ్యాణం అవుతుంది, అతను అబద్ధం ఆడినా సరే లోక కళ్యాణం అవుతుంది, భగవంతుడు ఏం చేసినా సరే లోక కళ్యాణమే అవుతుంది అనమాట. సో ఇక్కడ భగవంతుడు ఏమన్నారంటే మోసం చెయ్యి అని చెప్తున్నారు. ఈ స్టల్లింగ్ 50-50 చెప్పండి, కానీ ఫ్యాక్ట్ గా 50-50 కాదు. 50-50 అయితే వాళ్ళకి శక్తి వస్తుంది, వీళ్ళకి శక్తి వస్తుంది, మరి ఎలా ఓడిస్తారు వాళ్ళని? ఇప్పుడు మొత్తం మీకే వస్తుంది, ఆ ఎక్స్ట్రా బలంతో మీరు వాళ్ళని ఓడిస్తారని చెప్పి భగవంతుడు చెప్తారు. సో ఎందుకు భగవంతుడు మోసం చేస్తున్నాడు? ఎందుకంటే భగవంతుడు ముందే చెప్పాడు కదా భగవద్గీతలో, ఏమని చెప్పారు, సమూహం సర్వభూతేషు నమే ద్వేషస్తి నా ప్రియ. ఏమని చెప్తున్నారు, సమూహం సర్వభూతేషు నాకు అందరూ సమానమే, నమే ద్వేషం వస్తే నా ప్రియ, నాకెవరు కూడా శత్రువు లేరు, ఎవరు కూడా మిత్రులు లేరు. లేరు ఆబ్వియస్లీ, శత్రువు మిత్రుడు అని ఎప్పుడు వస్తారండి? మనకేదైనా అవసరమైనప్పుడు మన మాటకి సై అంటే సై అనేవాడు మిత్రుడు, సై అంటే నై అనేవాడు శత్రువు. సో కానీ భగవంతుడికి ఏది అవసరం లేదు, భగవంతుడికి ఏది అవసరం లేదు కాబట్టి భగవంతుడికి, ఒక నిమిషం, భగవంతుడికి ఏది అవసరం లేదు కాబట్టి భగవంతుడికి ఫ్రెండ్ ఏమి అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే భగవంతుడు పార్షియాలిటీ చూపిస్తున్నట్టు ఉంది, ఇట్ సీమ్స్ దట్ హిస్ పార్షియల్. దేవతలకి మొత్తం మీకే నేను ఇచ్చేలా చేస్తానని చెప్తున్నాడు, అంటే పార్షియాలిటీ కదా. మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవాలంటే, భగవంతుడు పక్షపాతి అంటే కాదు, భగవంతుడు నిష్పక్షపాతి అంటే నిష్పక్షపాతి కూడా కాదు. అదేంటి ప్రభుజీ అంటే, అదే శ్లోకంలో చెప్పాడు కదా, ఏ భజంతి తు మాం భక్త అంటారు వాళ్ళని, అంటే నాకు ఎవరు శత్రువు లేడు మిత్రుడు లేడు, కానీ ఎవరైతే నా భక్తులు అవుతారో వారికి ప్రత్యేకమైన శ్రద్ధనిస్తానని భగవంతుడు అక్కడే అంటున్నారు. అదేంటది స్పెషల్ అటెన్షన్ ఇస్తా అంటున్నారు ఇక్కడ, వాళ్ళు అందరూ సమానం అంటున్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సింపుల్ గా చెప్పాలంటే, కృష్ణ ఇస్ నైదర్ పార్షియల్ నార్ ఇంపార్షియల్, కృష్ణ ఇస్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ పార్షియల్ అంటే పక్షపాతి, ఇంపార్షియల్ అంటే నిష్పక్షపాతి, రెసిప్రోకల్ అంటే ప్రతిస్పందించడం అని చెప్పి. అంటే ఏ యత మాం ప్రపద్యంతి, సింపుల్ గా భగవంతుకు చెప్పాలంటే ఏ యత మాం ప్రపద్యంతి, అంటే నువ్వు ఏ విధంగా నన్ను నా దగ్గర శరణాగతి వస్తావో నేను ఆ విధంగానే ప్రతిస్పందిస్తాను అని చెప్పి. ఇది నువ్వు భగవంతుడు మోసం చేయాలని వస్తే ఏమవుతుంది, తిరిగి నింపే మోసపోతావు, తెలుసు లేదా మీకు విషయం? నువ్వు భగవంతుని మోసం చేయాలని వస్తే నువ్వే తిరిగి మోసపోతావు అన్నమాట, రైట్? నువ్వు భగవంతుడు సేవ చేయాలని వస్తే భగవంతుడు తిరిగి నీకు సేవ చేస్తాడు. సో ఇట్ ఈస్ మన నిష్పక్షపాతం అంటే ఏంటి అంటే, కానీ ఒక్కరిని ఒకలాగా ఒకరిని చూడు, అందరికీ అన్ని అవకాశం సమానంగా ఇస్తాడు, ఆ విధంగా భగవంతుడు నిష్పక్షపాతి, అందరికీ సమాన అవకాశాలు ఇస్తాడు. చూడండి, సమాన అవకాశాలు ఇవ్వకపోతే అరే అది ఫేవరెటిజం, అది పక్షపాతం అవుతుంది. అందరికి సమానంగా ఇచ్చినప్పుడు, అందరికి సమానంగా ఇచ్చినప్పుడు ఒక జడ్జి ఉన్నాడు, అందరికి సమాజం అందరికి సమాజ హక్కులు ఉంటాయి, కానీ ఎవడు బాగా రాస్తాడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, బాగా రాని వాడికి లాస్ట్ ర్యాంక్ వస్తుంది. దాని అర్థం టీచరు పార్షియల్ కాదు, నువ్వు బాగా రాస్తే మంచి మార్కులు, బాగా రాయకపోతే చెడ్డ మార్కులు, అది పక్షపాతం ఎలా అవుతుంది? సో భగవంతుడు కూడా అంతే. సో ఒక స్టోరీ గౌరవంగా చెప్తారనమాట, ఒక గ్రామంలో జమీందారు ఉంటాడు, బయట తన గార్డెన్లో కుర్చీ మీద కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని ఉంటాడు అనమాట. ఒక అడుక్కునేడు వస్తారు అక్కడికి, చి బాబయ్య ఏం పంచగట్టు బాబయ్య, అసలు నేను ఈ గ్రామం మొత్తం మీద మీ అంత కాస్ట్లీ పంచ ఎవరికి లేదు అని చెప్తారనమాట. వెంటనే ఆ జమీందారు థ్యాంక్ యూ అని చెప్పి పైన తన తన మేడ మీద తన భార్య ఉంటది, వస్తే ఆ టేబుల్ మీద ఒక బ్రేస్లెట్ ఉంది, బంగారం బ్రేస్లెట్ తీసుకొచ్చే అంటాడు అనమాట. ఆ బంగారం బ్రాస్లెట్ ఉంది తీసుకొచ్చే ఒకటి ఇచ్చేద్దా అంటాడు అనమాట. ఆయన షాక్ అయిపోతాడు, ఎవడు అడుక్కునేవాడు బంగారు బ్రేస్లెట్ అని చెప్పి. ఏమంటాడు, బాబయ్య మీ యొక్క గార్డెన్ చూసారా అసలు ఎంత బాగా ఈ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఈ ఊరు మొత్తం మీదుగా మీకన్నా మంచి గార్డెన్ కావాలి ఇంకొక లేడీ లేదని చెప్తాను అనే. ఆ వస్తున్నప్పుడు ఆ బ్రేస్లెట్ తో పాటు అక్కడ టేబుల్ మీద ఒక నా చైన్ కూడా ఉంది, ఆ చైన్ కూడా తీసుకొచ్చే అంటాడు అనమాట. పెడితేనే అడుక్కునేవాడు ఇంకా ఆనందపడిపోతాడు, బ్రాస్లెట్ అంటే చైన్ కూడా అని చెప్పి, ఇదేదో బాగుందని చెప్పి. బాబు మీ అంత మీ కారు చూసారు ఇంతకన్నా గొప్ప కారు అసలు ఊర్లోనే లేదు, అసలు ఊర్లో కాదు ఇది రాష్ట్రంలోనే లేదు అని చెప్తాను అనమాట. అంటాడు అనే అక్కడ అక్కడ అదే టేబుల్ మీద 1 లక్ష రూపాయలు నోట్లు కట్టండి అది తీసుకొచ్చి అంటాడు అనమాట. 1 లక్ష రూపాయలు నోట్లు కట్టా అని చెప్పి అనమాట. సర్లే ఈ రోజుకి ఎంత చాలు అనుకొని ఆనందపడతాడు అనమాట. 1 లక్ష రూపాయలు బ్రేస్లెట్టు బంగారు గొలుసు ఇవన్నీ ఏం చేద్దామో అలా ఆలోచిస్తుంటాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు అయిపోద్ది అతకే రారనమాట. అప్పుడు ఆయన పడుకునేవాడు ఆయనకు అర్థం కాదు ఏంటి ఇంకా ఎవరు రాలేదని చెప్పి, వెంటనే జరిగిన తర్వాత అంటాడు, బాబు ఇంతవరకు ఎవరు రాలేదు అంటాడు అనమాట. బ్రేస్లెట్ అంటే ఎవరు రాలేదంటే అప్పుడు ఆ జమీందారు అంటాడు నవ్వుతూ అంటాడు, చూడు నువ్వు నన్ను ఎలా ఆనందపడడానికి ప్రయత్నించావు, ఎలా ఆనందపడడానికి ప్రయత్నించావు మాటల దారిడి ద్వారా మాట్లాడడం ద్వారా, ఆయన తెలుసు నాదేమి టాప్ ఏం కాదని చెప్పి, నువ్వు మాటల ద్వారా నన్ను మబ్బిపడే ప్రయత్నించావు, నేను కూడా అదే మాటల ద్వారా నేను ఆనందపడడానికి ప్రయత్నించాను అని చెప్పి. అంటే వాస్తవానికి ఏంటి నిజంగా బ్రాస్లెట్ రావట్లేదు, ఎందుకంటే ఈ అడుక్కునేవాడు ఈయన మోసం చేసి ట్రై చేశాడు, వాస్తవానికి అవేం నిజాలు కాదు. ఈయన కూడా మాటల ద్వారా గ్యారంటీ చేశాడు, అతను కూడా మాటల ద్వారా గ్యారంటీ చేశాడు అనమాట. సింపుల్ జస్ట్ ఎగ్జాంపుల్. సో ద పాయింట్ ఇస్ విష్ణువు, ఎందుకంటే దేవ రాక్షసులు అనే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా దేవతల మాట వినరు, మరి ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మోసం చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఆ విషయం భగవంతుడికి తెలుసు, మేము తర్వాత చూస్తాం అది. కాబట్టి భగవంతుడు ముందే అంటాడు అనమాట, ఏమంటాడంటే చల్ వాళ్ళు మోసం చేస్తారు తెలుస్తా భగవంతుడికి ఏమంటారు, సో వాళ్ళకి దక్కదు అంటారు అనమాట. సో ఆ విధంగా మీకే దక్కుతుందంట. అప్పుడు భగవంతుడు వారికి 2 ఉపదేశాలు ఇస్తాడు, చాలా చాలా ఇంపార్టెంట్ ఉపదేశాలు. ఏమంటాడంటే భగవంతుడు ఫస్ట్ది ఏమంటాడంటే, చూడు కాలం మీది కాదు ఇప్పుడు, కాబట్టి రాక్షసుల దగ్గర మీరు వెళ్ళండి, రాక్షసులు ఏ నియమాలు పెట్టినా సరే ఏ కండిషన్ పెట్టినా సరే దాని మీద సమ్మతించండి అని చెప్తారు. వి యాక్సెప్ట్ వాట్ ఆర్ కండిషన్స్ అని భగవంతుడు అంటారు. చూడండి మీరు అమృతాన్ని గమ్యాన్ని పొందాలంటే సహనము, చూడండి సహనము ఓర్పు శాంతి మీరు ఇవి ప్రదర్శించాలి, ఇవి ప్రదర్శించకుండా మీరు ఏమీ సాధించలేరు అని చెప్తాడు. చూడండి భగవంతుడు ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. జీవితంలో ఏం సాధించాలన్నా సరే టాలెంట్ ఉంటేనే సరిపోదు, దాంతో పాటుగా సహనము ఓర్పు ఉండాలి, ఎందుకంటే ఏది కూడా ఒక్కరోజులో అయిపోదు అనమాట. మార్పు అనేది ఒక్కరోజు అవ్వాలనుకుంటే అది డజంట్ వర్కౌట్. కాబట్టి భగవంతుడు ఏమంటారు, సహనం అనేది ఓర్పు అనేది చాలా అవసరం. ఈ రెండు ఉన్నవాడు చాలా చాలా బలవంతుడు. బికాస్ కాలం అనేది అన్ని సెట్ చేస్తుంది, కానీ కాలానికి సమయం ఇవ్వాలి. అందుకనే రూప గోస్వామి ఉపదేశాంతం ఏం చెప్తారు, ఉపదేశాంతం 3వ శ్లోకంలో ఏం చెప్తారు, ఉత్సాహాత్ నిశ్చయ ధైర్యత చెప్తారు. ఉత్సాహం అంటే ఉత్సాహం ఉండాలి, దృఢచిత్త నిశ్చయం ఉండాలి, గమ్యాన్ని చేరుకోవాలని దృఢ సంకల్పం ఉండాలి. సంకల్పం ఉత్సాహం ఉంటే సరిపోదు, సంకల్పం ఉత్సాహం సరిపోదు, దాంతో ధైర్య సహనం కూడా ఉండాలి. సహనం ఎందుకు ఉండాలంటే ఏది ఒక్కరోజు అవ్వదు, అండ్ మనుషులు అనేది ఒకరోజు మారరు, కులం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సహనము ఓర్పు ఉన్నవాడు మాత్రమే గమ్యాన్ని చేరుకు అర్హుడు. భగవంతుడు ఏం చెప్తారు, ఇది ఉండాలి. ఇది ఎక్కడైనా సరే ఇది కేవలం సముద్ర మంతంలో దేవతలకు మాత్రం సంబంధించింది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో అప్లై అయ్యేది. ఒక కుటుంబం అయినా తక్కువగా ఉండాలి అంటే ఓర్పు సహనం లేకపోతే కుటుంబం నిలబడదు, కుటుంబం నిలబడదు అన్నమాట. సో భగవంతుడు ఏం చెప్తారు, సహనము ఓర్పు అనేది మీకు ఉండాలి, అది ఉన్నప్పుడు మాత్రమే మీరు అమృతాన్ని పొందడానికి అర్హులు అని చెప్తారు భగవంతుడు. రెండోది ఏం చెప్తారు భగవంతుడు, సెకండ్ థింగ్ ఏమంటారంటే, ఈ సముద్ర మంతనం చేస్తున్నప్పుడు మీకు ఎన్నెన్నో ఫలితాలు వస్తాయి, కానీ వాటి పట్ల మీరు ఆకర్షణ పొందారు అంటే, వాటి పట్ల మీరు ఆకర్షణ పొందారు అంటే మీకు అమృతం దక్కదు అని చెప్తారు. అమృతం దక్కాలి అంటే వేరే ఎటువంటి దేని పట్ల మీకు దృష్టి ఉండకూడదు, వేరే దేని పట్ల మీరు ఆ లోభం ఉండకూడదు చెప్తారు. కాబట్టి ఏకేహ కురు వ్యవసాయాత్మిక బుద్ధి, ఏకేహ కురునందన, సింగిల్ పాయింట్ ఫోకస్ ఏంటది, అమృతం కావాలి అలా అనుకున్నప్పుడు మాత్రమే మీకు వస్తుందని చెప్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీ భక్తి జీవితంలో కూడా ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా సముద్ర మంథనం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, అమృతం కోసం. అదేవిధంగా మనందరం కూడా మంథనం చేస్తున్నాం, మన హృదయాన్ని కూడా మంథనం చేస్తున్నాం. ఎలా మంత్రం చేస్తున్నాము? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మంత్రం ఏంటి? మంథనం. మనం ఇప్పుడు మజ్జిగలో ఇలా కవ్వం పెట్టి మంత్రం చేస్తే ఏమవుతుంది? వెన్న బయటకు వస్తుంది, వెన్ననే సారం. అదే విధంగా ఈ యొక్క సముద్ర మంథనము చేస్తున్న అల్టిమేట్ గా ఏమొస్తుంది? అమృతం వస్తుంది, అది సారం అది. కానీ కానీ మనం ఇలా జపం చేసినప్పుడు ఏమవుతుంది? హరే కృష్ణ మంత్రం జపం చేసినప్పుడు ఏమవుతుంది? అల్టిమేట్ కృష్ణ ప్రేమ అనేది వస్తుంది. అక్కడ వెన్న వస్తుంది, ఇక్కడ కృష్ణ ప్రేమ అనేది వస్తుంది, అక్కడ అమృతం వస్తుంది. మూడు సేమే. మజ్జన చిరిగితే వెన్న వస్తుంది, హృదయాన్ని చిరిగితే కృష్ణ ప్రేమ వస్తుంది, హరినామం చిరిగితే, సముద్ర మంత్రం చిరిగితే అమృతం వస్తుంది. కానీ తేడా ఏంటంటే, మీ హృదయాన్ని చిరిగినప్పుడు, హరే కృష్ణ మంత్రం చిరిగినప్పుడు వెంటనే కృష్ణ ప్రేమ రాదు. కృష్ణ ప్రేమ ముందు భగవంతుడు చాలా విధంగా పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తారు? ధనం జనం సుందరి అహంకారము ఆరణార్థాలు ఇవన్నీ బయటకు వస్తాయి ఫస్ట్, భగవంతుడు అరిస్తాడు. వాటికి కానీ ఆకర్షణ పడ్డా పందావో, ఎందుకంటే కృష్ణుడు తన సేవకు అవసరమైన కొంచెం స్కిల్స్ టాలెంట్స్ ఇస్తాడు. మనకు తెలియకుండా మనం వందల కొద్ది పుస్తకాలు పనిచేస్తాము, వెంటనే మనకు అనిపిస్తుంది వీళ్ళకన్నా నేను బెటర్, వాళ్ళకన్నా నేను బెటర్, మేబీ నా అథారిటీ కన్నా నేను బెటర్. మన క్లాసెస్ 10 మంది భక్తులు అవుతారు, ఓ నేను కూడా మహాభాగవత వైష్ణవుని అయిపోయాను, నాకు చెప్పేది ఏంటి, నాకు తెలుసు. సో ఇలాంటి వాటికి నువ్వు పడిపోయావు అంటే కృష్ణ ప్రేమ రాదు. నాకు కృష్ణుడే కావాలి, ఇంకేది అవసరం లేదనుకున్నప్పుడు ఎన్ని వస్తున్నా సరే దాటుకుంటూ వెళ్ళాలి. కనక కామిని ప్రతిష్ట ఇవన్నీ వెంట పడతాయి. నువ్వెంత ఎక్కువ భక్తి చేస్తే అంత వెంట పడతాయి నీ వెంట. కానీ వాటి వైపు నువ్వు చూసావో అయిపోతావు. మనకి కళ్ళ ముందు దృష్టి మాత్రమే కనిపించాలన్నమాట. అదే విధంగా శ్రీ మహావిష్ణువు దేవతలు ఏం చెప్పారు? మీరు సముద్ర మంథనం చేసినప్పుడు మీరు ఊహించలేని వస్తాయి అనిపిస్తుంది. చా ఎప్పుడో అమృతం వస్తుంది, ఎవరికి వస్తుంది ఏం తెలుసు, ఇప్పుడు దీంతో అడ్జస్ట్ అయిపోదాము అనుకున్నావా? అవి దొరుకుతాయేమో కానీ ఇంకా ఎప్పటికీ అమృతం దొరకదని చెప్తారు. కాబట్టి ఈ రెండు గుర్తుంచుకోండి. ఒకటి, డోంట్ లూజ్ యువర్ కూల్ హెడ్ సహనము ఓర్పును కోల్పోవద్దు. రెండోది, ఆ యొక్క లోభానికి గురి కావద్దు. బై ప్రోడక్ట్స్, తెలుగులో ఏమంటారో తెలియదు, బై ప్రోడక్ట్స్ వస్తాయి, వాటి వెనక ఆకర్షింపబడద్దు. మీరు స్థిరంగా మీ గమ్యం వైపు వెళ్ళాలని చెప్తారు. అండ్ భగవంతుడు తర్వాత ఏం చెప్తారు చాలా తప్పుడు, భగవంతుడు వీళ్ళు దేవతలు చెప్తారు అన్నమాట, దేవతలకు చెప్తారు ఏమి, మీరు రాక్షసు రాజు, అప్పట్లో రాక్షసు రాజు ఎవరు? బలి మహారాజు. బలి మహారాజు ఎవరు? స్వయాన భగవంతుని యొక్క అత్యున్నతమైన భక్తుడు, ప్రహ్లాదుని యొక్క మనవడు బలి మహారాజు అని. సో బలి మహారాజు రాక్షసుకు రాజుగా ఉంటాడు. బలి మహారాజ్ అట్ దట్ పాయింట్ శుద్ధ ప్యూరెస్ట్ డివోటీ కాదు. సో బలి మహారాజు రాక్షసు ప్రతినిధి. సో దేవతలు ఇంద్రుడు స్వయంగా బలి మహారాజ్ దగ్గరికి వెళ్తారు. బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు ఇంద్రుడు, రాజా ఇలాగా మనిద్దరం కలిపి సంధికి వద్దాము, ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పారు, మనము అది క్షీరసాగర మంత్రం చేస్తే అమృతం వస్తుంది, అమృతం వల్ల ఇద్దరు సత్యర సమానంగా పంచుకుందాం, దాని వల్ల ఇద్దరు కూడా బాగుపడతామని చెప్తారు. సో అలా చెప్పినప్పుడు రాక్షసులు ఏమంటారు, మిగతా రాక్షసులు ఫస్టే అక్కడ కనిపించగానే దేవత చంపేద్దాము అనుకుంటారు. కానీ బలి మహారాజు చెప్తారనమాట, ఏం చెప్తారంటే, లేదు వాళ్ళ అస్త్రాలతో రావట్లేదు కాబట్టి ఇంద్రుడి యొక్క మాటని బలి మహారాజు సమ్మతిస్తాడని. సో ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ఇద్దరికి చెప్తారు, దేవతలకి రాక్షసులకి ఏమని చెప్తారంటే, ఈ మందర పర్వతాన్ని తీసుకోండి, మందర పర్వతాన్ని కవ్వం కింద ఉపయోగించండి, ఉపయోగించి దాంతో మీరు మంత్రం చేయండి. తర్వాత మంత్రం చేయాలంటే మరి తాడు కావాలి కదా, సో వాసుకిని ఉపయోగించుకోండి అని చెప్తారు అనమాట. వాసుకి అంటే పెద్ద సర్పము, దానికి కూడా కొంచెము అమృతాన్ని ఇస్తానని చెప్పండి అంటారు. దానికి కొంచెం అమృతాన్ని, కష్టపడుతుంది కదా, దానికి కొంచెం అమృతాన్ని ఇస్తానని చెప్పండి. తద్వారా మీరు మంత్రం చేయండి చెప్తారు. వెంటనే దేవతలు ఒప్పుకొని ఏమంటారు, దే వాళ్ళు అక్కడ మందర మంత్రాన్ని పెకిలించడానికి వెళ్తారు. సో దేవతలు రాక్షసులు కలిపి మందర మంత్రాన్ని పెకిలించడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ పెకిలించి తీసుకొస్తూ ఉంటారు. కానీ చాలా బరువు ఉండడం వలన ఏమవుతుందంటే, ఆ మందర మంత్రం మోయలేక ఆ మందర మంత్రం కింద వాళ్ళు పడత పడిపోతారు అనమాట. కింద ఉన్న నలిగిపోతారు, రాక్షసులు దేవత ఇద్దరు నలిగిపోతారు. చేతులు కాళ్ళు ఓడిపోతే కొంత ఇరిగిపోతే కొంతమందికి ఏకంగా పచ్చడైపోతారు అనమాట. సో వెంటనే మాకు అర్థమవుతుంది మా వల్ల కాదు అని చెప్పి. అప్పుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తారు, గరుడి మీద వస్తారు, గరుడ పంతుడి మీదగా వచ్చి ఆ మంత్ర పర్వతాన్ని స్వయంగా తను లేపి గరుడి మీద పెడతారనమాట. పెట్టి తర్వాత తన యొక్క కంటి చూపుతో దేవతల్ని రాక్షసుని ఇద్దరిని బతికిస్తారనమాట. సో చూడండి, భగవంతుడు ఇక్కడ ఇక్కడ పక్షపాతం చూపించలేదు, ఇద్దరికి కూడా అవకాశాన్ని ఇస్తున్నారు. హా, చెప్పడం మర్చిపోయాను నేను. సో ఎప్పుడైతే దేవతలు రాక్షసుల దగ్గర వెళ్ళారు, బలిమార దగ్గర వెళ్ళారు ఏమని సంధి చరి సంగం పంచుకుందామని చెప్పి, దానికి రాక్షసులు ఏమంటారు, సరే అంటారు. కానీ వాస్తవం బయటికి సరే అంటారు, కానీ వాళ్ళ అవగాహన ఏంటంటే, వాళ్ళ అండర్స్టాండింగ్ అదే ఏంటంటే, సరే కలిసి కలిసి చేద్దాము, కానీ అమృతం వచ్చినప్పుడు ఏం చేస్తాము, దేవతలు మనకన్నా శక్తి రాక్షసులు అప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు దేవతల కన్నా, కాబట్టి రాక్షసులు దేవతల్ని పక్కన దోసేసి అమృతం మొత్తం కూడా మనమే తీసుకుందాం అనుకుంటారు. అంటే దేవతల ప్లాన్ ఎలా ఉంది, అమృతం మొత్తం కూడా కలిసి చేద్దాం, సకల సకలు చెప్పుకుందాము, కానీ అమృతం వచ్చాక మొత్తం మనమే తీసుకుందాం అని చెప్పి. రాక్షసులు ఎలా ఉన్నారు, వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్, కలిసి చేద్దాము సకల సగం అంటారు, కానీ వస్తే మొత్తం తీసుకుందాం. అంటే ఇద్దరు కూడా కలుస్తున్నారు, కానీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఏంటి, అమృతం వస్తే దేవతలు మొత్తం మేము తీసుకుందాం, వీళ్ళు మొత్తం తీసుకుందాం వాళ్ళు. సో ఇద్దరు ఒకలాగానే ఉన్నారనమాట. తేడా ఏంటి అంటే, దేవతల యొక్క పర్పస్ కి శ్రీ మహావిష్ణు సపోర్ట్ గా ఉన్నాడు, అండ్ రాక్షసుడికి సపోర్ట్ గా లేడు. అండ్ ఆర్ అనదర్ వర్డ్స్, దేవతలు కూడా అక్కడ ఒక రకంగా పాలిటిక్స్ చేస్తున్నారు, బట్ అది అప్రూవ్డ్ బై ద లార్డ్, భగవంతుడు సమ్మతం మేరకు వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళకి దక్కదు అని తెలిసినా సరే సగం సగం చెప్పారు దేవతలు, ఎందుకంటే భగవంతుడు చెప్పన్నాడు కాబట్టి. సో వాళ్ళు ఒక అంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. కానీ రాక్షసులు ఉన్నారు చూసారు, రాక్షసులకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ సొంత బుర్రాలి, అంటే అమృతం వచ్చే మొత్తం తీసుకుందామని చెప్పి. అండ్ దేవతలకు కృష్ణుడికి ముందే తెలుసు ఈ విషయం, విష్ణుకి ముందే తెలుసు ఏంటది వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి. అందుకనే విష్ణువు ఇలాంటి వాళ్ళు దక్కకూడదు. సో విష్ణువు ఏమంటారు, అల్టిమేట్ మీకే వస్తుంది అని చెప్పి దేవతలకి చెప్తారు అనమాట వాళ్ళకి. సో దేర్ ఇస్ ఏ డిఫరెన్స్. సో సమ్ టైమ్స్ మన మహాభారతం చూసిన సరే దుర్యోధన్ ఎప్పుడు పాలిటిక్స్ చేస్తూనే ఉంటాడు, కానీ పాండవులు ఎప్పుడు పాలిటిక్స్ చేయలేదు. కానీ కృష్ణుడు పాండవుల చేతను కూడా అబద్ధం చెప్పిస్తాడు, దుర్యోధన యుధిష్ఠిరుడు మహారాజు చేత, అర్జునుడు చేత, కర్ణుడు రథం కింద బాణం వేపిస్తాడు. వై హీ డిడ్ లైక్ దిస్, బికాస్ అంటే భగవంతుడికి అలా అవసరం లేదు, అలా లేకుండా కూడా యుద్ధం గెలిపించగలడు. భగవంతుడు తలుచుకుంటే ఏదో సాధ్యం, అంత సులభం. కానీ భగవంతుడు ఎందుకు అలా చేశాడు అంటే, ముళ్ళుని ముళ్ళు దూరం తీయాలి అదొక సూత్రం, ఆ సూత్రాన్ని అక్కడ అప్లై చేశాడు భగవంతుడు అనమాట. కాబట్టి భగవంతుడి కోసము పాండవులు అలా చేయాల్సి వచ్చింది, రైట్? సో 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 ద డిఫరెన్స్ ఇస్ దేర్. సో ఎనీ మొత్తానికి ఇద్దరు కలిశారు, ఆ మంత్ర పర్వతాన్ని భగవంతుడే మోసుకొచ్చి తర్వాత ఆ క్షీరసాగర మధ్యలో గరుడు చెప్తాడు, ఏమి చెప్తాడు, ఇప్పుడు నువ్వు దీన్ని విడిచిపెట్టే అంటారన్నమాట. ఆ విధంగా మంత్ర పర్వతము మధ్యలో పెడతారన్నమాట. పడగానే సముద్రం మధ్యలో పడగానే పెద్ద సౌండ్ వస్తుంది. తర్వాత భగవంతుడు ఏమంటారు గరుడు దేవుణ్ణి, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్తారన్నమాట. గరుడికి అర్థం కాదు, అరే వాట్ ఈస్ దిస్ అని చెప్పి, ఎందుకంటే పర్వతాన్ని ఎవరు ఎత్తలేకపోతారు, గరుడు తీసుకొస్తాడు. కానీ గరుడ పంతులు భగవంతుడు ఏమంటారు, ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అంటారు, నీ సేవ అయిపోయింది అని చెప్పి. సేవ అయిపోయింది అవ్వలేదు కదా, చాలా సేవ ఉంది, ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది, ఇప్పుడు యాక్చువల్లీ యాక్షన్ స్టార్ట్ అయింది, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. కానీ భగవంతుడు ఏమంటారు, లేదు నువ్వు వెళ్ళిపో అంటాడు. ఎందుకు వెళ్ళిపో అంటాడంటే, అక్కడ అప్పుడు వాసుకి వస్తుంది, అండ్ వాసుకి అనేది తాడుతుంది ఉపయోగిస్తారు, వాసుకి అంటే సర్పం. సో వాసుకి గరుడ పంతులకి పడదు, రైట్? పాములకి గద్దలకి ఇప్పుడు పడదు అనమాట ఆ జాతి పరంగా. సో భగవంతుడు ఏమంటాడు, నువ్వు ఇక్కడ ఉంటే వాసుకి భయపడిపోతుంది రాదు, అండ్ వాసుకి ఉంది అంటే నువ్వు డిస్టర్బ్ క్రియేట్ చేసు, కాబట్టి ఇక్కడ చెల్లిపోండి అంటారనమాట. సో అంటే గరుత్మంతుడు రెండు ఆలోచనలు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే వాస్తవం చెప్పాలంటే యాక్చువల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎవరు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది గరుత్మంతుడు, కానీ భగవంతుడు ఏం చెప్తారు, నీ సర్వీస్ అయిపోయింది, డిటాచ్ ఇప్పుడు వేరే వాళ్ళు చేసుకుంటారని వెళ్ళిపోవాలంటే గరుత్మంతుడు హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఈ నాది నేను ఉదలను పట్టుకోవట్లేదు, ఎందుకంటే ఎందుకోసం ఎత్తాడు, భగవంతుడి కోసమే ఎత్తాడు. ఇప్పుడు భగవంతుడే వదిలే అంటున్నాడు, వెళ్ళిపో అంటున్నాడు. అల్టిమేట్ గా భగవంతుడు ప్రసన్నం చేసుకుంటే సక్సెస్, కాబట్టి గరుత్మంతుడికి ఆ విషయం తెలుసు కాబట్టి గరుత్మంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో అప్పుడు వీళ్ళు ఆ మంత్రం చేయడం ప్రారంభిస్తారు. భగవంతుడు ఏం చెప్తాడు, స్వయంగా దేవతలకి తలభాగం ఇస్తారు, రాక్షసుల్ని ఆ ఈ భాగం తీసుకుంటుంటారు. అండ్ భగవంతుడు చెప్పిన అజిత అంటాం కదా, భగవ అవతారం అజిత, స్వయంగా దేవతల వైపు ఉండి తన కూడా లాగడానికి ముందుకొస్తారు, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అవదని చెప్పి తను స్వయంగా లాగడానికి ముందుకొస్తారు. కానీ అప్పుడు రాక్షసులు చూస్తారు అనమాట, ఏమన్నారంటే అరే వాట్ ఈస్ దిస్, తను లాగుతుంటారు. లాగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆ పర్వతము దాని కింద సపోర్ట్ లేదు కాబట్టి జారిపో కింద పడిపోతుంది అనమాట. వెంటనే దేవత మళ్ళీ బాధపడతారు అయ్యో అని చెప్పి, అప్పుడు భగవంతుడు మళ్ళీ కూర్మావతారం తీసుకొని ఆ యొక్క పర్వతం కింద కిందకి వెళ్ళి మళ్ళీ పర్వతాన్ని పైకి లేపుతారు భగవంతుడు అనమాట. సో ఆ విధంగా భగవంతుడు ఆ పర్వతాన్ని కూడా కింద పడకుండా సపోర్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఇలా లాగుతూ ఉంటారు, తలా లాగుతుండే దేవత రాక్షసులు అనుకుంటారు అనమాట, వాట్ ఈస్ దిస్ అని చెప్పి. ఎప్పుడైతే తల భాగం అనేది శ్రేష్టమైనది, ఆ తోక భాగం అనేది అశుద్ధం అంతే కదా, బ్యాక్ ఎండ్ అంటే అశుద్ధము, ఫ్రంట్ ఎండ్ శుద్ధం, కాబట్టి వాట్ ఈస్ దిస్, మేమెందుకు తోక భాగము అని చెప్పి వాళ్ళు ఏమంటారు, మాకు తలభాగం ఇవ్వండి అంటారు, మీరు తోక భాగం తీసుకొని మాకు తలభాగం ఇవ్వండి అంటారు. సో భగవంతుడు సరే అని చెప్తారు. సో దేవతలు మారు మాట మాట్లాడకుండా దేవతలు తోక భాగం తీసుకుంటారు, రాక్షసులు తలభాగం తీసుకుంటారు. చూడండి అగైన్ మనం చూస్తున్నాం, దేవతలు భగవంతుడు ఏం చెప్తే చేస్తున్నారు, రాక్షసులు భగవంతుడు ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. తర్వాత తలభాగం తీసుకుంటా అంటారు. తర్వాత ఏమవుతుంది, అలాగా మంత్రం చేస్తూ ఉంటారు. అండ్ ఆ మంత్రాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే వాసుకి శరీరం నొప్పెడుతుంది అనమాట, ఎందుకంటే పర్వతాన్ని తగిలి శరీరం దచ్చని నొప్పెడుతుంది. వెంటనే వాసుకి నోటం చేయమొస్తుంది, విషము అగ్ని వస్తూ ఉంటుంది అనమాట. ఆ విషము అగ్ని తగిలి ఏమవుతుంది, రాక్షసులు కాలి మాడి మసైపోతూ ఉంటారు అనమాట, రైట్, ఆహాకారాలు వస్తూ ఉంటాయి. చూడండి భగవంతుడు చెప్పినట్లు చేస్తే ఎప్పుడైతే శుభం కలుగుతుంది, కానీ చెప్పిన దాన్ని వ్యతిరేకంగా చేసేసి ది వాట్ ది హెడ్ గౌరవం హెడ్ అనమాట. సో టైల్ హెడ్ ఏంటంటే, నీకు నువ్వుగా హెడ్ అవ్వాలనుకుంటే ఏమవుతుంది, ఆ మేనేజ్మెంట్ వేడికి కాలిపోతావు నువ్వు. సో వాళ్ళు రాక్షసులు తమకు తాముగా నాకు హెడ్ కావాలంటున్నారు, నాకు హెడ్ కావాలి, హెడ్ స్థానం కావాలంటున్నారు, ఏమయ్యారు కాలిపోయారు. అదే దేవతలు నుండి కాలిటేవా కాదు, ఎందుకంటే భగవంతుడు చెప్పాడు హెడ్ అవ్వు అని చెప్పి, కాబట్టి వాళ్ళకి శక్తి వస్తుంది, పై నుంచి రక్షణ వస్తుంది. నీకు నువ్వుగా లీడర్ అయిపోయి నీకు నువ్వుగా హెడ్ అయిపోతే ఏమవుతుంది, కాలిపోతావు ఆ వేడికి. సో దేవ రాక్షసులు ఏంటి, తమకు తాముగా హెడ్ అయ్యారు కాబట్టి, హెడ్ భాగం కలుపుకున్నారు కాబట్టి వాళ్ళు మాడిపోతారు అనమాట. అయినా సరే భగవంతుడు దయతరిచి వాళ్ళకి మళ్ళీ తన యొక్క కట్టుచి ప్రసాదించి వాళ్ళు మళ్ళీ లేచేలా చేస్తాడు. ఈ విధంగా మంత్రం సాగుతూ ఉంటుంది. మంత్రం సాగుతున్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏమవుతుందంటే హాలాహలం వస్తుంది. హాలాహలం అంటే అది పెద్ద విషం, ఆ విషయం వస్తుంది. ఆ విషయం బయటకు వస్తున్నప్పుడు దేవతలు అసలు ఇద్దరు భయపడిపోతారు అనమాట, అంటే లోకాన్ని మొత్తాన్ని నశింపజేసే అతని భయంకరమైన విషయం అక్కడ వస్తుంది. అలా విషయం వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడు అనేది మనము వచ్చేవారం మనం చూస్తాం, రైట్. సో ఈ యొక్క సముద్రమంతం లీల అనేది, ఇది విన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఎంతో శుభం కలుగుతుంది, ఎంతో భక్తి కలుగుతుంది అని చెప్పి ఫలస్తుతులు చెప్పబడింది. కాబట్టి భక్తి శ్రద్ధలతో విన్న వాళ్ళకి ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పబడింది. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మనము రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ. హరే కృష్ణ.